ప్రియమైన ఆత్మబంధువులారా, భగవద్ అనుభవం మనం పొందలేకపోయినా ఆ భగవద్ అనుభవం పొందాలనేటువంటి కాంక్ష కూడా మహత్తరమైనది. జ్ఞానం మనం ఇంకా సంపాదించలేకపోయినా జ్ఞానస్థితిని, సమాధి స్థితిని మనం పొందలేకపోయినా పొందాలనే కాంక్ష కూడా పూర్వపుణ్యం లేకపోతే, పూర్వజన్మల్లో ఎంతో కొంత మనం సత్కర్మ చేసి ఉండకపోతే ఆ కాంక్ష కూడా కలగదు. భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటువంటి కోరిక మనకు ఉదయిస్తాంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పుణ్యకర్మ, తర్వాత భగవంతుడి అనుగ్రహం. ఈ రెండు ఉంటేనే కానీ మనకి బోధనుభవం పొందాలి, భగవత్సాక్షాత్కారం పొందాలి, ఆ జ్ఞాన సంపదను సంపాదించాలనేటువంటి కాంక్ష కూడా ఉదయించదు. తర్వాత పొందటం పొందకపోవటం వేరే విషయం, అసలు కాంక్ష కూడా కలగదు. భక్తిని చిల్లర విషయాలకు ఉపయోగించుకోకుండా భక్తి భక్తి కోసమే అయితే, భగవంతుని భగవంతుడి కోసమే ప్రేమిస్తుంటే, ఎవడైతే సర్వాంతర్యామో వాడే సర్వజ్ఞుడు. అటువంటి సర్వజ్ఞుడు ఏంటంటే భగవంతుడి పట్ల మనం భక్తి కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాం, భౌతికంగా దుఃఖానికి దూరం అవుతాం. రమణ మహర్షి గారు ఏదో తాత్కాలిక విషయాల గురించి ఆలోచించలేదు. ఆయన పరిస్థితులు ఎలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, అంటే మన శరీరం ఏసీ గదిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనస్సు ఎప్పుడు చల్లగా ఉండాలి, ఎలా చేస్తే అలా ఉండగలడు మానవుడు అని దాని గురించి ఆలోచించారు ప్రక్రియ. శీతాకాలంలో మనం దుప్పటి ఎలా కప్పుకుంటాము, అలా మన మనస్సుని మంచి గుణాలతోటి కప్పుకోవాలి. ముఖానికి పౌడర్ ఎలా రాసుకుంటాము, మనస్సు అంతా కూడా మంచి గుణాలతోటి నింపాలి. మంచిదంటే గుణం జ్ఞానం కాదు, మంచి గుణాలు మనస్సులో ఉన్నాయి, చెడ్డ గుణాలు మనస్సులో ఉన్నాయి. అయితే మంచి గుణాలు మనస్సు అణగటానికి ఉపయోగపడతాయి, మనస్సును తన మూలంలోకి పంపటానికి మంచి గుణాలు ఉపయోగపడతాయి. మనస్సు యొక్క మూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు, సర్వాంతర్యామి ఉన్నాడు, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, మనోమూలంలో ఉన్నాడు. ఆ మనోమూలంలోకి మనం వెళ్ళాలంటే మనం సాధన ఉండాలి, గురువు యొక్క కృప ఉండాలి, ఈశ్వరుని కటాక్షం ఉండాలి. యూజీకే గారు అని ఒకరు ఉన్నారు. ఆ యూజీకే గారు ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, మీకు ఆధ్యాత్మికంగా ఏదో అనుభవం కలిగిందని, మీరు చాలా పెద్దవారని, మీకు ఏదో భగవద్ అనుభవం కలిగిందని, మీ హృదయంలో జ్ఞానం ఉందని లోకం చెప్పుకుంటాము, నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే పొందింది ఏదో నాకు ఇస్తారని వచ్చాను అన్నాడు ఈజీకే గారు. ఇవ్వండి ఇవ్వండి అంటున్నాడు ఈజీకే గారు, మీరు పొందింది ఏదో నాకు ఇవ్వండి అని ఈజీకే గారు అంటున్నారు. భగవాన్ ఏం మాట్లాడటం లేదు, అలా మౌనంగా కూర్చున్నారు. మీ అనుభవాన్ని నాకు ఇస్తారనే ఆశతోటినే వచ్చారని మళ్ళీ ఇంకొకసారి రెట్టించి రెట్టించి మరీ మరీ అడుగుతున్నారు ఈజీకే గారు. అలా 2-3 నిమిషాలు మౌనంగా కూర్చున్నారు, ఊరక కూర్చున్నారు. ఊరకను కూర్చున్నాక అప్పుడు ఎస్ అన్నారు. ఏమన్నారు ఇప్పుడు? ఎస్ అని, ఇస్తాను అన్నారు. ఐ కెన్ గివ్ ఇట్ ఇస్తాను, ఇవ్వగలను కూడా, బట్ కెన్ యూ టేక్ ఇట్, నేను ఇస్తే నువ్వు తీసుకోగలవా అన్నాడు. ఇమ్మని అడుగుతున్నావు నువ్వు, సరే ఇస్తాను, నేను రెడీగా ఉన్నాను, ఇస్తాను, నేను ఇచ్చింది నువ్వు తీసుకోగలవా, నీకు తీసుకునే సమర్థత ఉందా, ఆ యోగ్యత ఉందా, దానికి అర్హత ఉందా, తీసుకునే బలం నీకుందా, కెన్ యూ టేక్ ఇట్, ఐ కెన్ గివ్ ఇట్, కెన్ యూ టేక్ ఇట్ అన్నారు భగవాన్. అప్పుడు ఈజీకే గారు అప్పుడు ఆలోచన ప్రారంభమైంది. ఆయన ఇస్తానంటున్నాడు అంటే నువ్వు తీసుకోగలవని అడుగుతున్నారు, అంటే గురువు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా, పరమేశ్వరుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి కూడా కొంత శక్తి ఉండాలి, అర్హత ఉండాలి. ఆ శక్తి నాకు ఇప్పుడు ఇంతవరకు, ఇంకా ఆ శక్తి తీసుకునే శక్తి ఇంతవరకు లేదని, ఒక ఆయన ఇచ్చినా తీసుకునే శక్తి, అది అనుగ్రహించినా అనుగ్రహాన్ని పొందే శక్తి నాకు ఇంకా లేదు, కాబట్టి సాధన చేసి ఆ బలాన్ని సంపాదిస్తాను. గురువు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, తీసుకునే శక్తి నాకు ఇంకా రాలేదని నాకు అనిపిస్తుంది. గురువు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నాకు తీసుకునే శక్తి కావాలంటే ఇంకా నేను బలాన్ని ఆధ్యాత్మికంగా ఇంకా బలపడాలి, ఆధ్యాత్మికంగా నేను ఇంకో కొంత శక్తిని సంపాదించాలి. శక్తిని సంపాదించాలంటే ఊరికే బొట్టి కబుర్లు చెప్పడం అంటారు రాదు, ఆ శక్తి సాధన చేస్తే వస్తుంది. అంటే నేను వెళ్ళి సాధన చేసి ఆ శక్తిని పొందుతానని అక్కడి నుంచి విజయ్ గారు లెగిసి వెళ్ళిపోయారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈశ్వరుడు అనేవాడు అందరి హృదయాల్లోనే ఉన్నాడు. ఈశ్వరుడికి మరే పేరే అనుగ్రహం. ఆ ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థల్లో మనకు తెలుసున్నా మనకు తెలియకపోయినా మన హృదయంలో ఉన్నాడు. ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అది గ్రహించడానికి మనకి శక్తి ఉండాలి. మనకు సాధన లేకపోతే, యోగ్యత లేకపోతే గ్రహించడం అసలు వస్తువు. మనకు ఆ శక్తి లేక, అర్హత లేక, ఆ యోగ్యత లేక, ఆ పుణ్యబలం లేక, ఆ జ్ఞానబలం లేక అసలు వస్తువే లేదనుకుంటున్నాం. ఎంతో కొంత సాధన లేకపోతే, ఎంతో కొంత మన మనస్సు మొగ్గకపోతే, పండకపోతే వస్తువు మనకు అత్యంత సమీపంగా ఉన్నప్పటికీ, అంటే మన ఇంద్రియాల కంటే, భౌతికమైన మన ఇంద్రియాల కంటే అత్యంత సమీపంలో వస్తువు ఉన్నప్పటికీ అది మనకు అర్థం కాదు. అంటే భగవాన్ చెప్తూ ఉంటారు, కొంతమందికి కళ్ళున్నా చూడలేరు, చెవులున్నా వినలేరు, యోగ్యత లేనప్పుడు, డిజర్వ్ కానప్పుడు చెవులున్నా వినలేరు, కళ్ళున్నా చూడలేరు. గురువు అనుగ్రహం ఎప్పుడు ఉంది, ఈశ్వర అనుగ్రహం ఎప్పుడు ఉంది? అనుగ్రహాన్ని స్వీకరించడానికి కొంత మనకు ఆధ్యాత్మిక బలం ఉండాలి, కొంత సాధన ఉండాలి, కొంత ఈశ్వరుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు అనేటువంటి విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. మహాత్ములతోటి, మహర్షులతోటి, జ్ఞానులతోటి, యోగులతోటి సాంగత్యం మంచిది, వారితో సహవాసం మంచిది. జ్ఞానులతోటి, మహాత్ములతోటి, మహర్షులతోటి కనుక సాంగత్యం చేస్తుంటే నీ ప్రయత్నం తక్కువైనప్పటికీ నీ మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది. దుష్టులతోటి సహవాసం చేస్తే లోకవాసన పెరిగిపోతూ ఉంటుంది మనకు. దుష్ట సాంగత్యం వల్ల లోకవాసన పెరుగుతుంది, తత్పురుషులతోటి సహవాసం వల్ల మనకు సద్వస్తువు తెలుసుకునేటువంటి బలం కలుగుతుంది. దుష్ట సహవాసం వల్ల మనస్సు బాహ్యానికి విజృంభిస్తుంది, సత్పురుషుల సహవాసం వల్ల హృదయంలోకి వెళ్ళి అణుగుతుంది. అందుకే సజ్జన సాంగత్యం. గారేస్తా అంటే నువ్వు చేత్తోటి విసినకర పట్టుకోవాల్సిన పనేముంది, సత్పురుషుల సహవాసం తిరిగితే నీకు సాధన తోటి పని ఏముంది అన్నాడు ఒక మహాత్ముడు. గాలి బాగా వేగంగా వస్తుంటే చేత్తోడు విసినకర్ర పట్టుకోవాల్సిన పని ఏముంది నీకు అన్నాడు. అదేవిధంగా నీకు సత్పురుషుల సహవాసం జరిగితే నీకు నామమాత్రం నువ్వు సాధన చేసినప్పటికీ ఒడ్డుకు వచ్చేస్తావు, ఈ భవబంధంలోంచి బయటకు వచ్చేస్తావు అన్నాడు ఒక మహాత్ముడు. భవబంధం అంటే ఏంటి? జన్మబంధం. జన్మబంధం నుంచి సంసార బంధం, జన్మబంధం, అందులోంచి బయటకు వస్తావు సజ్జన సాంగత్యం వల్ల. ఇంతకీ రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, తాత్కాలికంగా మీరు ఆలోచించొద్దు. ఏదో ఈ జన్మలో మీకు ఏదో దుఃఖం ఉంటుందనుకోండి, ఏదో కారణం ఏదో దుఃఖం ఉంటుందనుకోండి, ఈ దుఃఖం పోతే చాలు మనకి అని నీకు అనిపిస్తుంది, రాబోయే జన్మలో ఇంకో దుఃఖం వస్తుంది. అప్పుడేమనిపిస్తుందంటే ఈ దుఃఖం పోతే బాగుండి అనిపిస్తుంది, ఇంకో తర్వాత జన్మలో ఇంకో దుఃఖం వస్తుంది. అంటే అది కాదు, అలా చిల్లర గొడవలోకి వెళ్ళకండి, చిల్లర గొడవలోకి వెళ్ళకండి. ఆయన చెప్పిన ఒక దీర్ఘమైన ప్రణాళిక ఏమిటంటే, దేహబుద్ధి ఉన్నంతకాలం భేదబుద్ధి ఉంటుంది. దేహబుద్ధి ఎంతకాలం అవుతుందో మనిషికి తప్పనిసరిగా నీవు నేననే భేదబుద్ధి ఉంటుంది, అంటే డ్యూయాలిటీ ఉంటుంది. భేదబుద్ధి ఉంటే దుఃఖం వస్తుంది, దేహబుద్ధి ఉంటే భేదబుద్ధి ఉంటుంది, భేదబుద్ధి వల్ల దుఃఖం వస్తుంది మనిషికి. ఒక ఏదో ఒక దుఃఖం వస్తుంది అనుకున్నావు, ఏదో ఉపాయం వల్ల దుఃఖాన్ని తగ్గించుకుని ఇంకో దుఃఖం వచ్చేస్తుంది ఆ దేహబుద్ధి ఉండటం వల్ల. ఈ డ్యూయాలిటీలోంచి, ద్వైతంలోంచే దుఃఖం వస్తుంది, భయంలోంచే దుఃఖం వస్తుంది. నీకు దేహబుద్ధి ఎంతకాలం అయితే నశించదో అంతకాలం దేహాలు వస్తూనే ఉంటాయి. ఆ ప్రారంభాన్ని బట్టి ఏదో దేహం వస్తూనే ఉంటుంది. దేహబుద్ధి ఉన్నవాడికి దేహం వచ్చి తీరుతుంది. ఎవరికైతే ఆత్మబుద్ధి కలిగిందో వాడికి పునర్జన్మం ఇంకా ఉండదు. వాడికి వేరు బుద్ధి ఉన్నంతకాలం పునర్జన్మని ఎవడ ఆపు చేయలేడు. పునర్జన్మ వచ్చేస్తున్న ప్రారంభాన్ని బట్టి మంచి జన్మ రావచ్చు, చెడు జన్మ రావచ్చు, నర జన్మ రావచ్చు, పశు జన్మ రావచ్చు, లేకపోతే దేవతా జన్మ రావచ్చు. భేదబుద్ధి ఉన్నంతకాలం నీవు వేరు నేను వేరేంటే భేదబుద్ధి ఉన్నంతకాలం, వేరు బుద్ధి ఉన్నంతకాలం తప్పనిసరిగా పునర్జన్మ వస్తున్న ప్రవాహంలోకి పోతాం. ప్రతి జన్మలోనూ ఏదో రకమైన దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖం పోతే బాగుండు అనుకుంటాం, వచ్చే జన్మలో ఆ దుఃఖం రాకపోయినా ఇంకో రకమైన దుఃఖం వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే తాత్కాలిక విషయాలు దృష్టిలో పెట్టుకుని మీరు ఉండకండి. మీరు దేహబుద్ధి నశిస్తే పునర్జన్మలేని స్థితికి ఎదిగెడతారు. అందుచేత మీరు కంగారు పడద్దు, తొందరపడద్దు. ఈ మోక్షస్థితి మనకు వస్తుందో రాదని అనుమానించొద్దు. మీకు అందరికీ మీరు మోక్షాన్ని పొందుతారు, జ్ఞానాన్ని పొందుతారు. ఈ శరీరంలో ఉండగానే, ఈ లోకంలో ఉండగానే మహోన్నతమైనటువంటి సుఖం, దేవతలు కూడా మిమ్మల్ని చూసి అసూయపడేటువంటి ఆనందాన్ని మీరు పొందుతారు. మామూలు మనుషులు కాదు, దేవతలకే మిమ్మల్ని చూసి అసూయ కలుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆనందం, అటువంటి శాంతి, అంటే పెర్మనెంట్ పీసు, ఈ లౌకిక విషయాలతో సంబంధం లేనటువంటి ఆ శాంతి, అటువంటి గొప్ప శాంతి, ఇంతకంటే సుఖం కానీ ఇంతకంటే శాంతి లేదన్న సంగతి మీ గుర్తింపు వస్తుంది. అటువంటి శాంతిని మీరు ఎక్కడే పొందుతారు, తొందరపడవద్దు అని. అంటే పొందలేమో వస్తుందో రాదు అని అనుమానం పెట్టుకోవద్దని. మీకు గురువు అనుగ్రహం ఉంది, ఈశ్వర అనుగ్రహం ఉంది, వస్తుంది అని. నా కర్మ ఎలా ఉందని చాలామంది అంటూ ఉంటారు. కర్మ అంటే పూర్వజన్మలో నువ్వు చేసిన ఏదైనా పుణ్యం చేస్తే ఆ పుణ్యం నీకు సుఖరూపంలో వస్తుంది. కొంతమంది అంటారు చూడమ్మా, ఈ రోజులు మాకు ఈ మధ్యన రోజులు చాలా బాగున్నాయండి, చాలా సుఖంగా వెళ్ళిపోతున్నాయి రోజులు, మా సంసారం బాగుంది, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా అన్నీ బాగానే ఉంది, అత్తవారింటి కాడ బాగానే ఉంది, పుట్టింటి కాడ బాగానే ఉంది అని అనుకుంటూ ఉంటారు. మీరు మీటింగ్లో కాకపోయినా మీరు ఇళ్ళకాడ కూర్చున్నప్పుడు అంతా మా పరిస్థితి బాగానే ఉందని అందరం బాగా ఉన్నాం అనుకుంటారు. అదేంటి, మీ పూర్వజన్మలో మీరు చేసినటువంటి పుణ్యం చూశారు, అది మీకు సుఖరూపంలో వస్తాం. ఆ సుఖం పెర్మనెంట్గా ఉండదనుకోండి. ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, రహస్యం అన్నమాట. అంతకంటే తెలియని వాడు ఇప్పుడు వరకు లెక్కల్లో ఎవడో పుట్టలేదు. ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, అంత లెక్కలు అంత మేధావి, నాకు లెక్కల మీద నమ్మకం లేదు అన్నాడు. ఇదేంటి, లెక్కల మీద నమ్మకం లేకపోతే ఏంటి ఇంత మేధావి? భగవంతుడి సంకల్పమే జరుగుతుంది చివరికి. భగవంతుడి సంకల్పం మీద నాకున్న నమ్మకం గణిత శాస్త్రం మీద లేదు అన్నాడు. గణిత శాస్త్రం మంచిదే, గణిత శాస్త్రం కంటే భగవంతుడి సంకల్పం గొప్పది. ఈశ్వరు యొక్క ఆజ్ఞ గొప్పది, కర్తురాజ్ఞ, ఈశ్వరాజ్ఞ గొప్పది. నాకు ఎన్ని లెక్కలు వచ్చినా జరిగేది అదే. ఎవరిది? ఈశ్వర సంకల్పమే. మన వాళ్ళు అంటే అంటారు చూడు, పుట్టిడి తెలివితేటల కంటే ఆవగిందంత అదృష్టం వాడు సుఖపడతాడని. కొంతమంది పుట్టిడి తెలివితేటలోనే ఎప్పుడు దుఃఖపడతానే ఉంటారు. పుట్టిడి తెలివితేటలు ఉన్న వాళ్ళకంటే ఆవగిందంత అదృష్టం వాడు సుఖపడతాడని చెప్తున్నట్టు ఐన్స్టీన్ ఏమన్నాడంటే, నాకు గణిత శాస్త్రం మీద నమ్మకం లేదు, నేను లెక్కల వాడినే కానీ గణిత శాస్త్రం మీద నమ్మకం లేదు, జరిగేది ఈశ్వర సంకల్పమే. ఆ కర్తృరాజ్ఞ అనేది ఈశ్వర సంకల్పం మీద నాకున్న విశ్వాసం లెక్కల మీద లేదు అన్నాడు. పూర్వజన్మల్లో వాళ్ళు చేసుకున్నటువంటి పాపం దుఃఖ రూపంలో వస్తుంది, అది అనుభవిస్తే పోతుంది. పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యం ఎందుకు ఎలాగ వస్తుంది? సుఖరూపంలో వస్తుంది, అది అనుభవిస్తే పోతుంది. ఇది ఉండదు, అది ఉండదు. పూర్వజన్మలో చేసిన పాపం దుఃఖ రూపంలో వస్తుంది మనకి, పూర్వజన్మలో చేసిన పుణ్యం సుఖరూపంలో వస్తుంది. ఆ సుఖం అనిపిస్తే పుణ్యం పోతుంది, ఈ దుఃఖం అనిపిస్తే పాపం పోతుంది. అంటే దుఃఖం అనిపించడం వల్ల పాపం పోతుంది, సుఖం అనిపించడం వల్ల పుణ్యం పోతుంది. అది విధి. అది ఏంటది? విధి అని కర్మ అని. మా విధి ఇలా ఉందండి, మా రాత ఇలా ఉంది, మా కర్మ ఇలా ఉందని అంటారు, అది విధి. అది అటు ఉంచండి, అది విధి. రెండోది వాసన, ఇది మనకు చాలా ముఖ్యం. రెండోది ఏమిటిది? ఈ వాసన. మనం ఇప్పుడు ఈ దేవుడు ఎందుకు కనపడటం లేదంటే, హృదయంలో ఉన్న దేవుడు ఎందుకు కనపడటం లేదంటే, భగవాన్ ఏం చెప్పారంటే, నీ కనపడకపోవడం కోసం వాసనే అన్నారు. నీ కనపడకపోవడానికి ఏమిటన్నారు? వాసన. ఆ వాసన మనకు ఎలా వస్తున్నారు? మనకేవో వాసనలు ఉన్నాయి, మంచి వాసనలు ఉన్నాయి, చెడు వాసనలు ఉన్నాయి. ఈ జన్మలకి ఈ వాసనే కారణం. జన్మలకి ఏం కారణం? మన వాసనే జన్మలకు కారణం. మనం ఎవరు భక్తులైనప్పటికీ వాసన ఉంటే జన్మ వచ్చేస్తుంది. అంటే జన్మకేది కారణం? వాసన. వాసనకి దేనే కారణం అని ఎనలిటికల్ థింకింగ్ అవ్వాలి. మనం ఊరికే గాబరా పడిపోకూడదు. మనం తెలివితేటల వల్ల మనం సుఖపడాలి, మన తెలివితేటల వల్ల శాంతిగా ఉండాలి, కానీ మన తెలివితేటల వల్ల మనం దుఃఖపడకూడదు. మన తెలివి మనకు దుఃఖం తెస్తుంటే తెలివి అనవసరం మనకి. అదే మన డబ్బు వల్ల మనకు పాడు గుణాలు పెరుగుతుంటే డబ్బు కూడా అనవసరం. మనకి ధనం ఉందనుకోండి, ఆ ధనాన్ని బట్టి చెడ్డ గుణాలు వచ్చేస్తాయనుకోండి, ఆ ధనం కూడా అనవసరమే. మనకున్న తెలివి వల్ల మనకు దుఃఖం వస్తుంటే ఆ తెలివి కూడా అనవసరం. అంచేది మన ధనము, మన తెలివి మనం సుఖపెట్టాలి కానీ దుఃఖ పెట్టకూడదు. వాసన మనకి ఎందుకు వస్తామని, రుచి అనుభవించడం వల్ల వస్తాం. ఎవరింటికైనా పాయసం తీసుకున్నారనుకోండి, పాయసం బాగుంది అనిపిస్తుంది అనుకోండి, ఈ పాయసం బాగుంది మళ్ళీ మళ్ళీ పాయసం తీసుకోవాలని రుచి అనుభవించినప్పుడు, సుఖం మీరు అనుభవించినప్పుడు మీ మనసులో ఒక ముద్ర పడుతుంది. ఆ ముద్రని వాసన అని అంటారు. రామచంద్రమూర్తి భరద్వాజ ఆశ్రమంలో కూర్చున్నాడు. ఆంజనేయ స్వామి గారిని దగ్గరకు రమ్మన్నాడు. 14 సంవత్సరాల నుంచి భరతుడు రాజ్యం పరిపాలన చేస్తున్నాడు, అయోధ్య రాజ్యం. అయోధ్యను పరిపాలన చేస్తున్నాడు. సర్వసాధారణంగా అధికారాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళకి అధికారం విడిచిపెట్టాలని ఉండదు. ఒక్కసారి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేస్తే ఇంకా మనం బతుకున్నంతకాలం ఉండాలనిపిస్తుంది. ఈ 14 సంవత్సరాల నుంచి భరతుడు అయోధ్య రాజ్యం చేస్తున్నాడు. నువ్వు పని చెయ్యి, దగ్గరికి రాను, దగ్గరికి రాను అని ఆంజనేయ స్వామి తోడు ఏం చెప్పాడు? మామూలుగా వెళ్ళి రామచంద్రమూర్తి వచ్చాడు, అక్కడ ఉన్నాడు. మామూలుగా కష్టకాలం మాట్లాడ ముందు భరద్వాజుడు ఆశ్రమంలో ఉన్నాడు రామచంద్రమూర్తి అని మామూలుగా కష్టకాలం మాట్లాడు. ఏదైనా ఎంజాయ్ చేసినప్పుడు వాసన పడుతుంది, ఏదైనా నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు వాసన పడుతుంది. అలాగే భరతుడు రాజ్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఒకవేళ వాసన పడిందేమో. అడుగు వాసన పడితే మనం నెమ్మదిగా పక్కకు చెప్పుకుందాం, ఆ వాసన లేకపోతే మనం రాజ్యార్కంలోకి వెళదాము అన్నాడు. ఆంజనేయ స్వామి వెళ్ళాడు. ఈ రాజ్యం గొడవలు లేదు పాపం భరతుడు. రామచంద్రమూర్తి ఎప్పుడు వస్తాడు, ఈ సింహాసనాన్ని ఎప్పుడు అధిష్టిస్తాడనే కానీ మన ఈ రాజ్యం రామచంద్రమూర్తి రాకూడదు, మనం ఇక్కడ ఉండపోవాలి, ఈ రాజ్యాన్ని మనమే ఏరుకోవాలనే దృష్టిలో లేడు. ఆంజనేయ స్వామి పరిశీలించాడు, పరిశీలించి తిరిగి వచ్చి చెప్పాడు, మీరు రాకోసం ఎదురు చూస్తున్నాడు కానీ ఇంతకాలం 14 సంవత్సరాలు రాజ్యాన్ని వాడు రూల్ చేసినప్పటికీ కాంక్ష మటుకు హృదయంలో లేదు, ఆ వాసన ఆయనకి ఏమి లేదు. రాజ్యకాంక్ష రాజ్యాన్ని 14 సంవత్సరాల నుంచి రూల్ చేశాడు కానీ లోపల వాసన పడలేదు, అంచేది మనం వెళ్ళొచ్చు అన్నాడు ఆంజనేయ స్వామి వారు. అప్పుడు రామచంద్రమూర్తి అయోధ్యలో ప్రవేశించాడు విషయం తెలుసుకుని. అంటే రామచంద్రమూర్తి చెప్పింది ఆయనకు రాజ్యకాంక్ష ఉంటే మనం అడిగిలో నొందిపోదాం, మనకి ఎక్కడున్న భగవంతుడికి ఎక్కడున్నావట, జ్ఞానికి భగవంతుడికి అవతార పురుషుడికి ఎక్క సింహాసనం మీద కూర్చున్నావటే పెంట మీద కూర్చున్నావట, వాడు సుఖానికి శాంతికి అడ్డు లేదు. జ్ఞానిని మీరు సింహాసనం మీద కూర్చోబెట్టండి, లేకపోతే తీసుకెళ్ళి పెంట మీద కూర్చోబెట్టండి, రెండు సమానమే. వాడికి ఏం చెప్పి దేహ బుద్ధి లేదు. అక్కడ రామచంద్రమూర్తికి ఎక్కడ సింహాసనం మీద ఉన్నావుటే అడవిలో కూర్చున్నావుటే, ఏం చెయ్యి, ఆయన శాంతికి కానీ సుఖానికి కానీ భంగం లేదు పరమేశ్వరుడికి. అంటే వాసన ఎలాగొస్తుంది? ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకుంటున్నాం, మనకు పునర్జన్మ దేని గురించి వస్తుంది? వాసన బట్టి వస్తుంది. వాసన ఎలాగొస్తుంది? రుచి అనుభవించటం వల్ల వస్తుంది. రుచిని బట్టి బంధం కలుగుతుంది. ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది, ఒక ఇంద్రియానికి ఒకే విషయం ఉంటుంది. దానికి సంబంధించిన రుచి వీడికి అలవాటు పడ్డప్పుడు అది వాసన కింద పడుతుంది. ఆ వాసన దేహం లేకుండా వాసన వ్యక్తం కాదు, దేహం లేకుండా వాసన వ్యక్తం కాదు. అంతే వాసన అని కూడా ఉందా దేహం? మీకు ఏ వాసన అయితే ఉందో ఆ వాసన ఎలా నెరవేర్చుకోవాలో, ఎటువంటి దేహం మీకు ఇస్తే ఆ వాసన నెరవేరుతుందో పరమేశ్వరుడు అటువంటి దేహాన్ని మీకు ఇస్తాడు. రుచిని బట్టి వాసన పడుతుంది, వాసన బట్టి పునర్జన్మ వస్తుంది, వాసన బట్టి పునర్జన్మ వస్తుంది. గాఢ నిద్రలో మనం ఉన్నాం, ఎలా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, కానీ కాఫీ తాగటంలో సుఖంగా లేము. గాఢ నిద్రలో సెక్స్ గొడవల సుఖంగా లేడు మనిషి. టీవీ చూడటం వల్ల కానీ సినిమా చూడటం వల్ల కానీ గాఢ నిద్రలో వాడు లేకపోతే వాడికి ఇష్టమైన వాడు కనిపించటం వల్ల గాఢ నిద్రలో సుఖంగా లేడు. ప్రపంచంతో సంబంధం లేకుండా, దేవుడితో సంబంధం లేకుండా, పంచభూతాలతో సంబంధం లేకుండా, ప్రకృతితో సంబంధం లేకుండా, రూపాలతోటి నామాలతోటి సంబంధం లేకుండా, వాడి తెలివితోటి సంబంధం లేకుండా వాడు గాఢ నిద్రలో హ్యాపీగా ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ మై సెల్ఫ్ ఇన్ స్లీప్, ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ మై సెల్ఫ్. గాఢ నిద్రలో నేను సుఖంగానే ఉన్నాను, కాఫీ తాగటం వల్ల కానీ, సినిమా చూడటం వల్ల కానీ, టీవీ చూడటం వల్ల కానీ, భోగం అనిపించటం వల్ల కానీ నేను గాఢ నిద్రలో సుఖంగా లేను. నేను నేనుగా ఉండటం వల్ల గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పీస్ఫుల్ బీయింగ్ మై సెల్ఫ్. నేను సుఖంగానే ఉన్నాను, గాఢ నిద్ర నేను సుఖ టీవీ చూస్తున్నానే పోనీ, గాఢ నిద్ర నేను టీవీ చూస్తానా, టీవీ చూడటం లేదు. కొన్ని సినిమా చూస్తున్నానా, సినిమా చూడటం లేదు. ఎవరైనా నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతున్నానా, మాట్లాడు. భగవద్గీత చాలా బాగుంది, భగవద్గీత పారాయణం బాగుందని భగవద్గీత పారాయణం చేయటం వల్ల సుఖంగా ఉన్నానా, సుఖంగా లేను. మీకు భగవద్గీత పారాయణం ఉందా నాకు గాఢ నిద్రలో లేదు, లేదా హరే రామ హరే కృష్ణ అంటున్నానా, ఏం లేదు. నేను నేనుగా ఉన్నానంటే ఎంత సుఖంగా ఉన్నాను, ఎంత శాంతిగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను గాఢ నిద్రలో. పుస్తకాలతో సంబంధం లేకుండా, ప్రసంగాలతో సంబంధం లేకుండా, సినిమాలతో సంబంధం లేకుండా, చదువులతో సంబంధం లేకుండా, గౌరవాలతో సంబంధం లేకుండా, ప్రాపర్టీస్తో సంబంధం లేకుండా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ స్లీప్, ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ మై సెల్ఫ్. నేను నేనుగా ఉన్నాను కాబట్టి అక్కడ సుఖంగా ఉన్నాను. మనం ఏదైనా సినిమా గెలుస్తాం కూడా సినిమా చాలా బాగుందని సంతోషిస్తాం. గాఢ నిద్రలోని సుఖము, గాఢ నిద్రలోని శాంతి అటువంటిది కాదు, అది ప్రకృతి విషయాల మీద ఆధారపడలేదు. అది ప్రకృతి విషయాలతో సంబంధం లేకుండా నేను సుఖంగా ఉన్నాను. ఆ సుఖం కనుక నువ్వు జాగ్రత్త అవస్థలు సంపాదిస్తే దీని కడసారి జన్మ అన్నారు భగవాన్. నువ్వు ఏదో తాత్కాలికంగా ఏ రోజు పట్టెళ్ళిపోతే ఆ రోజే అనుకోకు, నువ్వు అక్కడ ఓ ప్లాన్ వేసుకో. నువ్వు ఆ స్థితి గాఢ నిద్రలో నువ్వు ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తున్నావు, అంటే బాహ్య విషయాలతో సంబంధం లేకుండా, ప్రకృతి విషయాలతో సంబంధం లేకుండా గాఢ నిద్రలో నీ అంతటి నీవుగా ఉండి ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తున్నావు, ఆ స్వతంత్రమైన సుఖాన్ని ఈ జాగ్రత్త అవస్థలో కనుక నువ్వు అనుభవానికి తెచ్చుకుంటే, గాఢ నిద్రలో నీ సుఖానికి ప్రకృతికి ఏం సంబంధం లేదు, జాగర వ్యవస్థలో అటువంటి సుఖాన్ని నువ్వు పొందగలిగితే నీ కడసారి జన్మ నువ్వు ప్రకృతిలో రావక్కర్లేదు, మళ్ళీ దేశకాలలోకి రావక్కర్లేదు. నువ్వు మనం ఎలా ఉన్నాం గాఢ నిద్రలో, అహంకారంగా లేదు, చైతన్యంగా ఉన్నాం. చైతన్యంలో ఏముంది? సుఖం ఉంది. అంచేత సుఖం వచ్చి మనల్ని వరిస్తాను. చైతన్యంలో సుఖం ఉందన్న సంగతి మీకు తెలియకపోయినా చైతన్యానుభవం వచ్చేటప్పటికి మీరు సుఖీ అయిపోతారు. ఆ స్థితిలో పరమేశ్వరుడు వచ్చి మీ కళ్ళ ముందు కనిపించినప్పటికీ మీకు చూడాలని అనిపించదు అన్నారు భగవాన్. ఆ సుప్రీం స్టేట్, సుప్రీం పీస్, సుప్రీం బ్లిస్, అనంతమైనటువంటి ఆ స్థితి, అంతములైన స్థితి, దానికి మొదలలేదు ఆ చివరు లేదు, అనంతమైనటువంటి స్థితి. ఆ స్థితి అఖండంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది. ఆ సుఖం మీరు ఎంత అనుభవించినా తరుగు ఉండదు. ఆత్మసుఖం, ఆత్మశాంతి మీరు అనుభవించుకొని పెరుగుతుంది కానీ తరగదు. కానీ బాహ్యమైనటువంటి భోగాలు మనం ఏ భోగం అయితే ఇప్పుడు అనుభవిస్తున్నామో, మనకు తెలుసున్నా మనకు తెలియకపోయినా బాహ్యంగా మనం అనుభవించే భోగాలన్నీ భవిష్యత్తులో ఇయే దుఃఖాల కింద మారతాయి. మనం అనుభవించే భోగాలే భవిష్యత్తులో మనకు రోగాల కింద వస్తాయటండి, భవిష్యత్తులో మనకు దుఃఖాల కింద. ఇది భోగం భోగం బాగుంది అనుకుంటున్నామండి, ఇదే భవిష్యత్తులో నీకు దుఃఖం కింద పరిణామంలో దుఃఖం అయిపోతుంది, పరిణామంలో ఇదే నీకు దుఃఖం కింద వస్తుంది, ఈ భోగమే రోగం కింద మారిపోతుందని శాస్త్రం చెప్తాను. ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆ నిజమైన నేను ఉంది చూశావు, అది ఎక్కడికి పారిపోలేదు. జాగ్రత్త అవస్థలో కూడా నీ దగ్గర ఉంది. దాన్ని నువ్వు కనుక పొందగలిగితే ఈ కర్మ, ఈ విధి, గాలి గాని వచ్చినప్పుడు గడ్డి పరకలు ఎలా కొట్టుకుపోతాయో, ఈ పుణ్యకర్మలు పాపకర్మలు అలా కొట్టుకుపోతాయంటున్నారు భగవాన్. మా రాత్రి ఎలాగ ఉందండి, నీరాగైపోయింది, ఇవన్నీ కొట్టుకుపోతాయి. గాలి వాణి వచ్చినప్పుడు గడ్డి పరక ఎంత తీరిగ్గా కొట్టుకుపోతుందో, వరద వచ్చినప్పుడు ఏనుగు లాంటి పెద్ద జంతువులు కూడా వరదలు ఎలా కొట్టుకుపోతాయో, నీకు అర్థమవుతుందా? అంటే వాడు పాప ఫలితం అనుభవించినప్పుడు కూడా వాడికి ఏమో అనిపించదు, అట్ని పాప ఫలితం అనిపిస్తున్నావు ఏం చేయాలి. లోపల వాడికి ఈశ్వరుడు దొరికాడు, వాడికి పుణ్య ఫలితం సుఖం అనిపిస్తున్నాడు అనుకోండి, వాడు అనుభవించే హృదయంలో ఉన్న సుఖాన్ని అనుభవించే ముందు పుణ్య ఫలితం వల్ల వచ్చే సుఖం, నీకు అర్థమవుతుంది, పుణ్య ఫలితం వల్ల వచ్చే సుఖం అది ఎలా ఉంటుందంటే, ఒక నిజమైన ఏనుగు అక్కడ ఉంది అనుకోండి, ఇంకొకటి ఏనుగుని బొమ్మను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనుకోండి, మనం నిజమైన ఏనుగుని చూస్తాం, ఈ బొమ్మను చూస్తాం. మన దృష్టి నిజమైన ఏనుగు మీద ఉంటుంది, ఈ బొమ్మ ఏనుగుల మీద ఉంటాయి. అలాగే నిజమైన సుఖం నీకు అనుభవించినప్పుడు బాహ్యంగా నీ ప్రారంభంలో వచ్చిన సుఖం ఎలా ఉంటుందంటే, సూర్యుడు ముందు కేశనాలు చేయడం ఎలా ఉంటుందో, నీ నిజమైన సుఖం ముందు ప్రారంభంలో వచ్చే సుఖం అలాగ ఉంటుంది, ప్రారంభంలో వచ్చే దుఃఖం అలా ఉంటుంది, రెండు పోతాయన్నాడు నీ ఈశ్వర సాక్షాత్కారం అయితే. ఈ మధ్యన ఏమన్నాడంటే, ఒక కృష్ణభక్తులు ఏమన్నాడంటే, నాన్నగారు మీరు ఈ గొడవలనే చెబుతున్నారు, ఈ గొడవలనే చెబుతున్నారు, మా కృష్ణుని ప్రార్థిస్తే అది తీసేస్తాడు, ఇది తీసేస్తాడు, ఎందుకంటే మీకు ఇంత కంఠశోష అన్నాడు. ఒక కృష్ణభక్తుడు నా ఉపన్యాసీని వచ్చేమన్నాడంటే, మా కృష్ణుడు ఎటు ఉంటాడో చెప్పమంటారా, శివుడు చేసి పని చేసేస్తాడు, విష్ణువు చేసి పని చేసేస్తాడు, ఏదో అర్జునుడు రథంతో లేడని తక్కువగా చూడకుండా అండి, నేను అంటున్నారా, నేను అర్జునుడికి రథంతో మాట నిజమైతే తక్కువ అనుకోకుండా, ఏదో కూడి పని చేసాడని ఎలా అనుకోకండి, గుర్రాలు తెలియండి బండి తెలియని చూసినట్టు చూడకండి మీరు కృష్ణుడిని. అర్జునుడు రథంతో మాట నిజమైతేనాడే బండి తెలివాడు అనుకుంటున్నారంటే, మా కృష్ణుడు ఎటువంటి వాడు అంటే, శివుడు చేసి పని చేసేస్తాడు, విష్ణువు చేసి పని చేసేస్తాడు అన్నాడు. ఏంటి అయ్యా, ఏంటి ఆడేం చేస్తాడు, ఇదేం చేస్తాడు అన్నాడు. శివుడు చేసి పని ఏంటంటే, విష్ణువు చేసి పని ఏంటంటే, విష్ణువుని స్మరించగా స్మరించగా లోపల ఉన్న దోషాలను బయటకు తీసుకొచ్చి కాల్ చేస్తాడు అంటే హరినామం. హరిని స్మరించగా స్మరించగా ఆ లోపల ఉంటే ఇంప్యూరిటీస్ ఉన్నాయి చూశారు, లోపల ఉంటే భగవంతుని మనం తెలుసుకోవడానికి ఏ అపవిత్రమైన విషయాలు అడ్డొస్తున్నాయో, ఏ రుచి విశేషాలు అన్న ఇందాక చెప్పుకున్నాను చూడండి, ఏ వాసనలు ఎటైతే అడ్డొస్తున్నాయో ఆ వాసనను తొలగించేస్తాడు హరినామం. ఏం చేస్తుందంటే హరిస్తుంది హరినామం, ఏం చేస్తున్నాడు లోపల ఉన్న దోషాలను హరిస్తుంది, అంచేత వాడికి హరి అని పేరు వచ్చింది. కాబట్టి శివుడు ఏం చేస్తాడంటే, శివానుగ్రహమే జ్ఞానం అని, శివుడి యొక్క అనుగ్రహంలో జ్ఞానం వస్తుందని ఒక ఉపనిషత్తు చెప్తుంది. శివుడిని స్మరించడం వల్ల వాడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవడు శివుడు అంటే, మా కృష్ణుడు ఏం చేస్తాడండి, రెండు వాడే ఇచ్చేస్తాడు, వాడిని పట్టుకొని అన్నారు నన్ను. ఏవండి ఇచ్చేస్తాడు అంటే, లోపల ఉన్న దోషాలు వాడే హరిస్తాడు, జ్ఞానాన్ని కూడా వాడే ఇచ్చేస్తాడు. ఎవడు పార్థసారథి, కృష్ణుని ఓ చేతితోటి శివుని ఓ చేతితోటి ఏం పట్టుకుంటారు మీరు అంటే, మా పార్థసారథిని పట్టుకుంటే అది చేసేస్తాడు ఇది చేసేస్తాడు, మీకు రెండు పనులు అయిపోతాయి అన్నాడు. విష్ణువు చేసే పని దోషాలను హరించటం, శివుడు చేసే పని జ్ఞానాన్ని ఇవ్వటం, ఆ రెండు పనులు కూడా మా పార్థసారథి చేస్తాడు, మా పార్థసారథి పాదాలను ఆశ్రయించండి అని ఆ భక్తుడు కృష్ణ భక్తుడు చెప్పాడు. నేను కర్మ అనిపిస్తున్నాం అంటే, లేకపోతే మేము మా పని మా రోజులు బాగా వెళ్ళిపోతున్నాయంటే ఇది స్వప్న. రమణ మహర్షి అన్నారు, నీకు ఏదైనా భోగం నీకు ఏదైనా, నువ్వు ఏదైనా నీ దుఃఖం అనిపిస్తున్నప్పటికీ సుఖం అనిపిస్తున్నప్పటికీ అని నిజం అనుకోకు. స్వప్నంలో దేహాలు మనకు కల్పించబడతాయి, స్వప్నంలో కూడా మనకు దేహాలు వస్తాయి. ఆ స్వప్నంలో దేహాన్ని కల్పించబడ్డ దేహాలే, అదేవి నీ భౌతిక దేహాలు కూడా కల్పించబడ్డాయే. నువ్వు అనుభవించే సుఖం అటువంటిదే, నువ్వు అనుభవించే దుఃఖం అటువంటిదే. అంటే వీటికి కన్నాడు పడక వాసన నాశనానికి వాసన క్షయానికి నువ్వు ప్రయత్నం చేసుకో. అంటే నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఆ వాసన నశింపజేయటానికి నువ్వు ప్రయత్నం చేయవు. వాసన నశించింది అనుకో, నీ లోపల ఉంటే స్వరూపం నీకు తానుగా వ్యక్తం అవుతుంది, నేనుగా వ్యక్తం అవుతుంది. రియల్ ఐ, అ ట్రూ ఐ, అ లాయల్ ఐ, అ కింగ్లీ ఐ. అంటే ఈ తాత్కాలిక గొడవలు పెట్టుకోకు. ఈ రోజులు మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయండి, ఈ స్వప్నమే. రోజులు బాగా వెళ్ళటం లేదండి, అది స్వప్నమే. ఇది స్వప్నమే, అది స్వప్నం. ఈ స్వప్నం గొడవలో ఆక్కోయా అంటే గురువుని ఆశ్రయించి, ఈశ్వరుని ఆశ్రయించి, శాస్త్రాన్ని ఆశ్రయించి ఆ వాసన నీకు ఏ వాసన అయితే ఉందో చూసుకుని, అది పరిశీలించి పరిశోధించుకుని, ఎనాలిసిస్ చేసుకుని, నీ లోపల ఏ వాసన ఉందో ఆ వాసన తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు సుఖపడతావు. ఆ స్వరూప సుఖం నీకు తెలుస్తుంది, ఆత్మసుఖం నీకు తెలుస్తుంది. వీటికి ఏంట్లే మా రోజులు బాగా వెళ్ళిపోతాయి, లేదా మా రోజులు బాగా వెళ్ళటం లేదు, ఇవన్నీ స్వప్నంతో సమానం. ఈ గొడవలు అట్టిపెట్టు. ఆ లోపల వాసనక్షయానికి ప్రయత్నం చేసుకుని స్వామివారు చెబుతున్నారు. రమణ స్వామివారు అరుణాచల రమణుడు. ఎవరు చెబుతున్నారు ఇది? అరుణాచల రమణుడు. ఇంకోటి జ్ఞాపకం వస్తుంది నాకు, ఇంద్రజిత్తు మా పెద్ద అస్త్రం విడిచిపెట్టాడు. ఎవరు? రామాయణంలో ఇంద్రజిత్తు పెద్ద అస్త్రం విడిచిపెట్టాడు. అస్త్రం విడిచిపెడితే రామచంద్రమూర్తితో సహా, లక్ష్మణుడితో సహా మొత్తం సైన్యం అంతా కూడా మూర్చపోయారు. అటువంటి బ్రహ్మాండమైన అస్త్రం అది. అందరికీ భగవంతుడు కూడా మూర్చ వచ్చేసింది. అందరూ శవాల కింద పడిపోయారు. అందరూ ఆంజనేయస్వామికి మటుకు మూర్చ రాలేదు. ఆంజనేయస్వామి చోడు ఏం చెప్పారంటే, వైద్యులు పలానా చోట కొండంది, అందులో మూలికలు ఉన్నాయి, ఆ మూలికలు గాలి కనుక వీళ్ళకి తగిలితే వీళ్ళు మూర్చలోంచి బయటకు వస్తారు, లేకపోతే ఇంకో ఉపాయం లేదన్నారు. ఆ మూలికలు తెమ్మన్నారు. ఆంజనేయస్వామి వెళ్ళి, ఏమో మనం ఈ మూలిక ఇక్కడ ఉన్నాయి, ఆ మూలికలు చాలా మూలికలు ఉన్నాయి ఇక్కడ ఇందులోని, ఈ మూలికలన్నీ ఏరికి పట్టుకోగలిగి కొండే పట్టుకుపోతే మొత్తం మీద వాళ్ళకి ఈ గాలి తగ్గి అందరూ లేచిపోతారని వాడు బలవంతుడు. ఆంజనేయ స్వామి చాలా మనకు బలవంతులు, ఇద్దరు పెద్ద బలవంతులు, ఒకటి భీముడు, రెండు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామిలో మాట చెప్పారు, మీకు చిల్లర చిల్లర గొడవలు, మీ సంసార గొడవలు ఏదైనా ఉంటే నన్ను ప్రార్థించుకొని మీకు నెరవేరుస్తాను. మోక్షం కావాలంటే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళండి, ఈ చిల్లర గొడవల దగ్గరికి వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళి బాధ పెట్టొద్దని చెప్పాడు ఆయన. మీరు చిల్లర చిల్లర గొడవలకు వెళ్ళి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి దగ్గరే పని అయిపోతండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళకండి. ఆరాయ్య గారి దగ్గరికి పని అయిపోయి మీ కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు? అలాగే మీకు చిల్లర గొడవలు అంటే సంసారం కూడా ఏదైనా చిన్న చిన్న మీ కోరికలు కావాలంటే నన్ను స్మరించుకొని, నన్ను తలపెట్టుకుని ఆ పనులు మీకు పూర్తి అయిపోతాయి. ఒక మోక్షం మటుకు మీకు కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు స్వామివారు. మీకు ఏదైనా చిల్లర గొడవలు ఉంటే నా దగ్గరికి రండి, నేనే పూర్తి చేసేస్తాను అన్నాడు. ఇంతకీ ఎందుకు చెబుతున్నాడు? ఆ కొండ తెచ్చాడు. ఆ కొండ తెస్తే ఆ కొండలోని మూడికి గాలి తగిలి వీళ్ళకి మూర్చడం బయటకు వచ్చారు. ఎవరు? రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సైన్యం అంతా కూడా. ఇక్కడ చెప్పారు రమణ మహర్షి గారు. ఇక రమణ మహర్షి గారు చెప్పేదంటే, ఆంజనేయ స్వామి ఆ రామచంద్రమూర్తి లక్ష్మణుడు యొక్క మూర్చలు వాళ్ళు మూర్చబడితే ఆ మూర్చలోంచి బయటకు తీసుకురావడం కోసం ఏ కొండ అయితే మోసుకెళ్ళాడో. ఎవరు? ఆంజనేయ స్వామి. ఆ కొండ కంటే ఈ అరుణగిరి గొప్పది అన్నాడండి. ఇది కాలక్షేపం కోసం చెప్పడం లేదు. ఆంజనేయ స్వామి ఏ కొండనైతే మోసుకెళ్ళాడు రామచంద్రమూర్తి మూర్చలోంచి బయటకు తీసుకురావడం కోసం, ఆంజనేయ స్వామి మోసుకెళ్ళిన కొండ కంటే, ఆంజనేయ స్వామి మోసుకెళ్ళిన గిరి కంటే ఈ అరుణగిరి, అరుణాచలం దానికంటే ఉత్కృష్టమైనది ఈ జ్ఞానగిరి. ఆ మూడికి ఊరికే మూర్చలోంచే బయటకు తీసుకురావడానికి పనికి వచ్చేయండి. ఇది సాక్షాత్తు జ్ఞానం ప్రసాదించే కొండ, అంతకంటే గొప్పది అని ఒక ఋషి నుంచి, ఒక ఋషి నోటంట వచ్చినట్లు వారు. ఆంజనేయ స్వామి మోసుకెళ్ళిన కొండలోని మూలికల వల్ల అడుగురికి మూర్తలోంచే బయటకు వచ్చారు. ఈ అరుణగిరి సాక్షాత్తు వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు, అంతేకాదు, పూర్వజన్మలో ఎవరైతే జ్ఞాన మార్గంలో సాధన చేశారో వారిని మాత్రమే అరుణగిరి ఆకర్షిస్తుంది. అరుణాచలం అందరినీ ఆకర్షించదు. అరుణాచలం అందరినీ ఆకర్షించదు జ్ఞాన మార్గంలో. ఎవరైతే పూర్వజన్మల్లో జ్ఞాన తపస్సు చేశారో, ఎవరైతే జ్ఞాన మార్గంలో కొంతవరకైనా ప్రయాణం చేశారో, ఆ జీవకోటిని మటుకి అరుణాచలం ఆకర్షిస్తుంది అన్నారు. ఈ సాక్షాత్తు జ్ఞానగిరి, శాంతిగిరి, శాంతినిచ్చే కొండ. ఏం కొండది? శాంతినిచ్చే కొండ, జ్ఞానం ఇచ్చే కొండ, మీ మనస్సును అణిచే కొండ. మీ మనస్సులో ఎంత దుఃఖం ఉన్న అది పీల్చేసే కొండది. అది పైకి మీ గురికే రాళ్ల గుట్ట కింద కనిపిస్తుంది. కైలాసంలో శివుడు ఉన్నాడు. ఈ కొండ మీద శివుడు ఉండడం కాదు, శివుడే కొండాకారం ధరించాడు. కైలాసంలో శివుడు ఉన్నాడు, కానీ కైలాసంలో శివుడు ఉన్నట్టు ఈ కొండ మీద లేడు. సాక్షాత్తు శివుడే కొండ రూపం ధరించాడు, గిరి రూపం ధరించాడు. గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా, నువ్వు గిరిరూపంలో ఉన్నావు, కానీ కరుణాసముద్రుడు, జ్ఞానసముద్రుడు, కరుణాసముద్రుడు. మహర్షులతో, మహాత్ములతోటి, యోగులతో, ఇన్కార్నేషన్స్ తోటి కూడా, అడ్వాన్స్డ్ సోర్స్ తోటి, ఎవాల్వ్డ్ సోర్స్ తోటి, అంటే మీకంటే ఎక్కువ చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్న వాళ్ళతోటి మీకు సాంగత్యం మంచిది, అసోసియేషన్ మంచిది, వాడితోటి సహవాసం మంచిది, వాడితోటి మాట్లాడటం మంచిది, హోలీ కంపెనీ చాలా మంచిది. ఆ హోలీ కంపెనీ దొరికితే అంటే నీకు చేతితోటి విసినకర పట్టుకోవాల్సిన పని నీకు లేదు. వాళ్ళు మౌనంగానే పనిచేస్తారు. ఏ మహాత్ముడు కూడా, ఏ జ్ఞాని కూడా ఆడంబరంగా పనిచేయడు, నిరాడంబరంగా చేస్తాడు. మనిషికి ఔన్నత్యం రావాలంటే, ఒక మనిషికి జ్ఞానం రావాలంటే నిరాడంబరంగా జీవించేవాడు ఔన్నత్యంగా ఉండడు. నిరాడంబరంగా జీవించేవాడికి జ్ఞానం కలుగుతుంది, ఆడంబరం జీవించేవాడికి హై థింకింగ్ ఉండదు. ఎవడైతే నిరాడంబరంగా జీవిస్తున్నాడో వాడికి ఉదాత్తమైన ఆలోచన ఉంటుంది. ఆ మహాత్ముడి యొక్క ఆలోచన ఎంతో మందిని దుఃఖం లేని స్థితికి తీసుకుపోతారు. వాళ్ళు మోసుకుపోతారు, వాళ్ళు మౌనంగానే ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడినా అది కూడా అనుగ్రహమే. చాలా మంది మేధావులు చాలా తక్కువే మాట్లాడతారు, మితంగానే మాట్లాడతారు. ఆ మితంగా మాట్లాడింది కూడా హితవుగా మాట్లాడతారు. కొద్ది మాటలు మాట్లాడినప్పటికీ నీ గుండెకి తాగుతాయి ఆ మాటలు. ఇచ్చేది వాడు నాలుగు హృదయంలో ఉంటుంది, వాళ్ళ నాలుగు ఎక్కడ ఉంటుంది, హృదయంలో ఉంటుంది. అయితే వాళ్ళకి ఏ మాట వచ్చినప్పటికీ హృదయంలోంచి వస్తుంది. మనకేమైనా అక్కడ నీకు శక్తులు కావాలంటే ఉదాహరణ మనస్సు, మాట, ఆ చేత, ఈ మూడు ఎవరికైతే ఒకటిగా ఉన్నాయో వాడికి కూడా కొన్ని ఆధ్యాత్మిక శక్తులు కలుగుతాయి, సిద్ధులు కలుగుతాయి. వాడు పెద్ద తపస్సులు ఎక్కువ చేయక్కర్లేదు. మీరు ఒకటి మాట, రెండు మనస్సు, ఈ మూడు చేత, ఈ మూడు ఒకటిగా ఎవరికైతేనే వాడికి కూడా కొన్ని దివ్యమైన శక్తులు కలుగుతాయి. మౌనం అత్యంత శక్తివంతమైనది, గురువు యొక్క అనుగ్రహం కూడా అత్యంత శక్తివంతమైనది. పూజల కంటే, జపాల కంటే, ధ్యానాల కంటే, విచారణ కంటే, ప్రదర్శనల కంటే గురువు యొక్క అనుగ్రహం అత్యంత శక్తివంతమైనది. అన్నింటి కంటే కూడా అత్యంత శక్తివంతమైనది గురువు అనుగ్రహం. అంటే ఆ గురి యొక్క గ్రేస్ మీకు కనుక వస్తే, మీకు ఎంత కష్టం ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, బండరాళ్ళు ఎంత బరువుగా ఉంటాయి, అంత బరువైన దుఃఖం మీ హృదయంలో ఉన్నప్పటికీ ఆ గురువు అనుగ్రహంలో బయటకు అది కొట్టుకుపోతుంది. రాయి ఎంత బరువుగా ఉంటుందో అంత బరువైన దుఃఖం మీ హృదయంలో ఉన్నప్పటికీ గురువు అనుగ్రహం ఉంటే దుఃఖం ఉంటే బయటికి కొట్టుకుపోతుంది. అంటే గురువు అనుగ్రహంతో సమానమైంది, ఏమీ లేని లేదు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు అన్నారు భగవాన్. లోపలే ఉన్నాడని ఎవరు చెబుతున్నారు అంటే భగవాన్ బయట గురువు చెప్తున్నాడు అన్నారు. బయట గురువు ఏమని చెప్తున్నాడు, నిజమైన గురువు లోపల ఉన్నాడు అని చెప్తాడంటే బయట గురువు అంటే ఆ గురువుకి ఈ గురువుకి తేడా ఏం లేదు. నిన్ను అంతర్ముఖ స్థితికి తీసుకురావడం కోసం లోపల గురువు ఒక రూపం వేసుకుని, ఒక పేరు పెట్టుకుని, ఒక రూపం ధరించి నిన్ను అంతర్ముఖ స్థితికి తీసుకెళ్లడం కోసం, హృదయం యొక్క లోతుల్లోకి తీసుకెళ్లడం కోసం ఒక రూపం ధరించి వచ్చాడు. కానీ వాడికి సొంత పని అంటూ ఈ సృష్టిలో లేనలేదు. అసలు సృష్టి లేని వాడికి పని ఏమిటండి? లోకం ఉన్నవాడికి పనే, కానీ లోకం లేని వాడికి పని ఏమిటండి? అసలు లోకం ఉన్నవాడికి పని, లోకమే లేని వాడికి పని ఏమి లేదు. దేహం లేని వాడికి రోగం లేదు, అహంకారం లేని వాడికి అశాంతి లేదు. దేహం లేని వాడికి రోగం రాదు, అహంకారం లేని వాడికి అశాంతి రాదు. అంటే మీకు ఏ కారణం వల్ల అశాంతి వస్తున్నప్పటికీ, ఏ కారణం వల్ల మీకు దుఃఖం వస్తున్నప్పటికీ లోపల అజ్ఞానం ఉందని కొండ గుర్తుంది. నాకు కడుపులో నొప్పి వస్తుంటే అక్కడ ఏదో ఫారెన్ మ్యాటర్ అన్నట్టు గుర్తు. అదేవిధంగా మీకు ఏ కారణం వల్ల దుఃఖం వస్తున్నప్పటికీ, ఏ కారణం వల్ల మీకు అశాంతి వస్తున్నప్పటికీ లోపల అజ్ఞానం ఉన్నట్టే. లోపల అజ్ఞానం ఉంది కాబట్టి అజ్ఞానమే మీకు కష్టం రూపంలో, దుఃఖం రూపంలో, అశాంతి రూపంలో మీరు కక్కుతున్నారు. బయటికి మాటలు కూడా బోధిస్తాయి. కొంతమంది మహాత్ములు మాటలతో సంబంధం లేకుండా మౌనంతో బోధించేస్తారు. వాళ్ళు బోధించడానికి మాటలతోటి పని లేదు. దేవుడు కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు, కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు. అదేవిధంగా దేవుడు నిన్ను అనుగ్రహించాలనుకున్నప్పుడు మాటలతో సంబంధం లేకుండా అనుగ్రహించేస్తాడు. మనం మాటలు లేకుండా ఎదుట వాళ్ళకి బోధించడం. ఇప్పుడు కాలేజీలో లెక్చరర్లు ఉన్నారనుకున్న వాళ్ళు మాటలు లేకుండా ఎదుట మనిషి స్టూడెంట్స్కి బోధించలేరు. కానీ దేవుడికి మాటలు అక్కర్లేదు. మాటలు ఎక్కడ లేకుండా దేవుడు బోధించగలడు. కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, చేతులు లేకుండా పని చేయగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు. వాడు దేవుడు ఈశ్వరుడు. మాటకి ఎంతో కొంత శక్తి లేదని అంటాం లేదు. మాటకంటే మౌనం అత్యంత శక్తివంతమైనది. మౌనం అనుకున్నంత శక్తి మాటకు లేదు. మంచిది నువ్వు నువ్వు బయట మాటల కంటే దేవుడి తోటి గురువు తోటి మాటలతో సంబంధం లేకుండా మానసికమైన అనుబంధమే మంచిది. నీకు నచ్చినటువంటి అవతార పురుషుడితో కానీ నీకు నచ్చిన గురువుతో కానీ మానసికమైన అనుబంధం పెట్టుకోండి. ఇంజిన్కి తగిలించిన పెట్టులు ఏ విధంగా అయితే ఇంజిన్ వెనకాల వెళ్ళిపోతాయో అదేవిధంగా మీరు దేవుడితోటి పరమేశ్వరుడితో లేదా గురువుతో ఒక అవతార పురుషుడితోటి ఒక జ్ఞానితోటి మీరు మానసికమైన అనుబంధం పెట్టుకుంటే ఇంజిన్ పెట్టిన విధంగా అయితే ఇంజిన్ లేకపోతుందో అదేవిధంగా మానసికమైన అనుబంధం పెట్టుకోవడం వల్ల కూడా పరమేశ్వరుడు మనం ఐక్యం అవుతాం. మెంటల్ కాంటాక్ట్ ఈజ్ ఎసెన్షియల్. మన దేహం ఎక్కడున్నప్పటికీ పరమేశ్వరుడితో మానసికమైన అనుబంధం పెట్టుకుంటే గురువుతో మానసిక అనుబంధం పెట్టుకుంటే మన పని పూర్తి అయిపోతుంది. గురువు అనేవాడు దేహం కాదు, నేను అనుగ్రహించేది కూడా దేహం కాదు. ఏదైతే నేను అనుగ్రహిస్తాను దానికి దేహంతో ఆ పని లేదు. గురువు దేహం లేకపోయినప్పటికీ నీకు అనుగ్రహం వస్తూ ఉంటుంది, అనుగ్రహించేది ఎప్పుడు ఉంటుంది, అనుగ్రహించేది ఎప్పుడు ఉంటుంది. దేహం ఉన్నప్పుడు కూడా నేను దేహం అనుగ్రహించడం లేదు, అంటే దేహం లేకపోయినా గురువు నేను అనుగ్రహిస్తూ ఉంటాను. గురువు అంటే ఆత్మ, గురువు అంటే ఈశ్వరుడు, గురువు అంటే చైతన్యం. అనుగ్రహించే శక్తి దేహానికి లేదు, అనుగ్రహించే శక్తి చైతన్యం ఉంది. ఆ దేహం ఉన్నప్పుడు ఉంది, దేహం లేనప్పుడు ఉంది. అంచేది గురువుతో గురువు దేహం ఉండక్కర్లేదు అనుగ్రహించడానికి. అంటే గురువు ఎలా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన అనుగ్రహం నీకు ఎప్పుడు ఉండనే ఉంటుంది. నీకు తెలియకపోవటం వల్ల గురువు అనుగ్రహం లేదని నువ్వు అనుకుంటావు. గురువు అనుగ్రహం ఎప్పుడు మనకి ఉంటుంది, కానీ గురువు అనుగ్రహం ఎప్పుడు మనకు ఉందన్న సంగతి మనకి తెలియటం లేదు. అంటే దేవుని అనుగ్రహం గురువు అనుగ్రహం మనం లేదని మనం అనుకుంటున్నాం, అనుకుంటాం కూడా. ఏం చేయాలని మనకి తెలియదు, మనకు తెలియదు కాబట్టి గురువు అనుగ్రహం లేదని అనుకుంటాం. గురువు అనుగ్రహం లేకుండా ఉండదు. నిజమైన వస్తువున సద్వస్తువున సత్య వస్తువుని తెలుసుకునే వరకు మనం నరశాపంలో జన్మించిన, స్వర్గంలో జన్మించిన, నరకంలో జన్మించిన, బహు పేదవాళ్ళు ఇంటికాడ పుట్టిన, వందలాది కోట్ల రూపాయలు ఇంటికాడ పుట్టుకున్న మనకు స్వాతంత్రం లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక పెద్ద ఒక రాజరకం చేసేవాడి ఇంట్లో పుట్టినా, లేదా బహు భేదవాళ్ళ ఇంటికాడ పుట్టినా, స్వర్గంలో పుట్టినా, లేదా ఈ భూలోకంలో పుట్టినా, లేదా నరకలోకంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా మనకు స్వాతంత్రం లేదు. ఎక్కడ పుట్టినా మనకు స్వాతంత్రం లేదు. ఎప్పుడు మనకు స్వాతంత్రం కలుగుతుంది, వాసనలోంచి విడుదల పొందినప్పుడు మాత్రమే మనకు స్వాతంత్రం కలుగుతుంది. మానవుడు తనకున్న అలవాట్లలోంచి, తనకున్న వాసనలోంచి ఎప్పుడైతే విడుదల పొందాడో ఆ క్షణంలో వాడికి నిజమైనటువంటి ఫ్రీడమ్, నిజమైనటువంటి స్వాతంత్రం కలుగుతుంది. కానీ వాడు ఏదో కోటీశీలు ఇంటికాడ పుట్టడం వల్ల, లేకపోతే వాడు రోలర్ రావటం వల్ల, లేకపోతే నరకలోకంలో పుట్టడం వల్ల, స్వర్గలోకంలో పుట్టడం, ఉత్తమ లోకాల్లో పుట్టడం వల్ల వాడికి స్వాతంత్రం కలగదు. వాడు ఏ వాసన చేత వాడు బంధింపబడుతున్నాడు, ఆ వాసనలోంచి విడుదల పొందినప్పుడు వాడికి నిజమైన స్వాతంత్రం, నిజమైన ఫ్రీడమ్ కలుగుతుంది. కానీ కేవలం పెద్ద పెద్ద ధనవంతు ఇంటికాడ పుట్టినంత మాత్రం చేత వాడికి స్వాతంత్రం కలగదు. స్వాతంత్రం లేకపోతే సుఖం లేదు, స్వాతంత్రం లేకపోతే శాంతి లేదు. స్వాతంత్రం ఎప్పుడు కలుగుతుందంటే నీ వాసనలోంచి నువ్వు విడుదల పొందినప్పుడు మటుకే నిజమైన స్వాతంత్రం నీకు కలుగుతుంది. ధనం లేని వాళ్ళు ఏమనుకుంటారంటే ధనం ఉన్న వాళ్ళందరూ సుఖపడుతున్నారేమో అనుకుంటారు. అది తెలియక అనుకోవటం. అదేంటది, ఆ తెలియక అనుకోవటం. వాళ్ళు స్వతంత్రం ఉన్నారేమనుకుంటారు, వాళ్ళు స్వతంత్రంగా లేరు, వాళ్ళు స్వతంత్రంగా లేరు. ఎవడైతే వాసన రహితుడు, ఎవడైతే మూలంతో సహా వేరుతో సహా ఎవడికైతే వాసన క్షయమైందో వాడు మాత్రమే స్వాతంత్రం పొందుతాడు, వాడు మాత్రమే సుఖీ అవుతాడు. మీ మౌనం కూడా బాగానే పనిచేస్తుంది. మాకు భక్తి ఏమని అడుగుతున్నాడు, మీ మౌనం కూడా బాగానే పనిచేస్తుంది, మీ మౌనం కూడా ఉత్తమమైనది. అంటే మౌనం అంటే అక్కడ నోరు మూసు కూర్చోవడం కాదు, మనసు ఎక్కడైతే అణిగిపోయింది అక్కడి నుంచి మౌనం విజృంభిస్తుంది. ఆ మౌనం మీకు కూడా ఎంతో చల్లదనాన్ని కలగజేస్తుంది, ఎంతో చల్లదనాన్ని కలగజేస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాల తరబడి అనుభవించవచ్చుంటే కర్మరాశిని కూడా కొన్ని క్షణాల్లో అనుభవింపజేస్తుంది. అది సంవత్సరాల తరబడి మీ ఒంటి మీద బాధ ఉంటే కొన్ని గంటలే మీకు ఆ బాధ యొక్క అనుభవాన్ని తీసుకొచ్చి ఆ కర్మానుభవాన్ని కూడా పోగొడుతుంది. గురువు యొక్క అనుగ్రహం అటువంటిది. అంటే ఒక సంవత్సరం మీరు బాధపడవలసింది, ఆ బాధను ఒక్క రోజులో మీకు ఆ బాధను చూపించి ఆ బాధను కూడా తీసేస్తాడు. గురువు యొక్క వేగం, గురువు యొక్క అనుగ్రహం యొక్క వేగం అటువంటిది. ఈ భక్తులు ఏమంటున్నాడంటే మీ మౌనం కూడా మహత్తరమైనది, మాకు శాంతి కలుగుతుంది. మీ సమక్షంలో కూర్చున్నప్పుడు మాకు ఆ శాంతి కలుగుతుంది. ఆ శాంతి మాకు సొంతం కాలేదనుకోండి, అది వేరే విషయం. మీ సమక్షంలో కూర్చున్నప్పుడు మాకు శాంతి కలుగుతుంది, కానీ శాంతి మాకు ఇంకా సొంతం అవ్వలేదు. సొంతం అవ్వటం అవ్వకపోవటం అనేది వేరే విషయం, కానీ మీ సమక్షంలో మాకు శాంతి కలుగుతుంది. మీ సమక్షంలో మాకు శాంతి కలుగుతుంది, మాకెంతో మనశ్శాంతిని ఇస్తుంది మౌన విరామం లేని సంభాషణ.
భగవాన్ అంటున్నారు మౌనంగా కూర్చున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనుకోకండి, హృదయం హృదయం తోటి మాట్లాడుతూ ఉంటుంది, హృదయం హృదయం తోటి మాట్లాడుతూ ఉంటుంది. అయితే మౌనంగా కూర్చున్నాడు ఏం మాట్లాడుతుండేది అనుకోవద్దు, నిశ్శబ్దంగా మాట్లాడతాడు, ఏం శబ్దం చేయడు, నిశ్శబ్దంగా ఆ శక్తి తరంగాలు ఆ కాంతి తరంగాలు వాడు మాట్లాడతాడు, సంబంధం లేకుండా జ్ఞాని హృదయంలోంచి వచ్చే శక్తి తరంగాలు ఆ కాంతి తరంగాలు వచ్చి నిర్మలంగా నిరాడంబరంగా నిశ్శబ్దంగా నీ హృదయం యొక్క లోయల్లోకి ప్రవేశిస్తాయి. జ్ఞాని నీకు ఉపకారం చేస్తున్నట్టు నీకు తెలియాలి నిజ్ఞాని అనుకోవడం. ఇంకా జ్ఞానికి ఈతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, జ్ఞాని అంటే ఆత్మ, ఆత్మకి ఇతరులు లేరు. జ్ఞానికి గుర్తింపులు అక్కర్లేదుగా, గుర్తింపులు కోరేది అహంకారం, గుర్తింపులు కోరేది మనస్సు, జ్ఞానానికి గుర్తింపులు అక్కర్లేదు. మీరు ఈ గొడవలో ఆగిపోకండి, ఈ గడప దగ్గర ఆగిపోకండి. మేము ఏదో సుఖం అనిపిస్తున్నాం దుఃఖం అనిపిస్తున్నాం, ఈ గడప దగ్గర సుఖం కూడా మంచి స్వప్నం లాంటిది, దుఃఖం చెడ్డ స్వప్నం లాంటిది, కానీ ఇది నిజం కాదు అది నిజం కాదు, ఇది గడప దగ్గర ఆగిపోకండి. ఆ వాసన క్షయానికి ప్రయత్నం చేసుకోండి. వాసన భయంగా ఉన్నప్పుడు, వాసన బరువుగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వాసనలోంచి మేము బయట పడలేమని మీకు అనిపిస్తుంది, కంగారు పడకండి, మీరు ప్రయత్నం ప్రారంభించండి. మీ ప్రయత్నం వెనకాల గురువు అనుగ్రహం కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, ఆ వాసన మీ చేత కక్కిస్తాడు. ఏ వాసన అయితే మిమ్మల్ని బాధపడుతుందో ఆ వాసనలోంచి మనం బయటకు పడలేమని మీకు తాత్కాలికంగా అనిపిస్తుంది, అలా కంగారు పడకండి. మీకు వెనకాల గురువు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, మీరు కొంచెం ప్రయత్నం చేయండి, మీకు లిటిల్ ఎఫర్ట్, చిన్న ప్రయత్నమే చేయండి. చిన్న ప్రయత్నం చేసినప్పటికీ ఆ గురువు ఉన్నాడు, ఈశ్వరు అనుగ్రహం వచ్చే వాసన బయటకు నెట్టుతుంది. సక్సెస్ అవ్వగలవా అవ్వలేమని మీరు కంగారు పడకండి, మీరు నెగిటివ్ గా ఉండొద్దు, పాజిటివ్ గానే స్పందించండి. మీరు కొంచెం ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నాన్ని వంపి పెట్టుకుని ఈశ్వరానుగ్రహం అనే వరదొచ్చి మీ యొక్క వాసన వీటికి నెట్టిలా చూస్తాయి. మేము సుఖపడిపోతున్నామని మీరు పొంగిపోకండి, మేము దుఃఖపడిపోతున్నామని కుంగిపోకండి. ఇది నిజం కాదు అదే నిజం కాదు, ఆ వాసన ఎంతవరకు తగ్గుతుంది అది చూసుకోండి, అది క్షయం అవ్వాలి. అది క్షయం అయితేనే కానీ ఈశ్వరుని యొక్క స్వరూపం మీకు వ్యక్తం కాదు. వాసనలే పునర్జన్మ శక్తులు, రాబోయే జన్మలను తీసుకొచ్చి మీరు స్వర్గలోకంలో పుట్టినా నరకలోకంలో పుట్టినా మళ్ళీ మీరు దర్భరేవులో పుట్టినా వాసనే కారణం. పునర్జన్మ హేతువులు మీ హృదయంలో ఏ ఉన్నాయో ఎంతవరకు తగ్గుతున్నాయి మీరు చూసుకోండి, కానీ మా రోజులు సుఖం వెళ్ళిపోతున్నాయి, మా రోజులు దుఃఖం వెళ్ళిపోతున్నాయి. ఇటువంటి చిన్న చిన్న గొడవల్లో అల్ప విషయాల్లో ఈవేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే విషయాల గురించి మీరు బుర్రను ఏర్పాటు చేసుకోవద్దు. అది దీర్ఘమైన ప్రణాళికది, ఇది ప్లానింగ్. కొంతమంది మనుషులు ఏ పూట కాపోటే ఈ పూట వెళ్ళిపోతే చాలని మాట అనుకుంటారు, అటువంటి మాటలు ఆయన చెప్పే అలవాటానికి లేదు, బాగా దూరంగా చూస్తారు. అంటే దుఃఖానికి మూల కారణం ఏంటో ఆ మూల కారణాన్ని తొలగించి పెళ్లగించడానికి ఆయన చూస్తారు, కానీ తాత్కాలిక ఉపశాంతి కోసం ఆయన చూడడం. మానవుడికి దుఃఖం వస్తుంది, ఆ దుఃఖానికి మూల కారణం చూస్తాడు, ఆ మూల కారణాన్ని తొలగించే వరకు మీకు బోధిస్తూనే ఉంటాడు, జన్మ జన్మలకి మీ వెంట వస్తూనే ఉంటాడు. పూర్వజన్మల్లో ఏ సంబంధం లేకుండానే మనం ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? అంటే మన శరీరం పడిపోయినప్పుడు, మన శరీరం శివమైనప్పుడు బంధువులతో స్నేహితులతో పరిసరాలతో ప్రాపర్టీస్తో సంబంధం తెగిపోతున్నాం. మనకి ఒక గురువుతో మనకి సంబంధం తెగదు. ఎప్పుడు మనకి జ్ఞాన శిఖరాలని అందుకునే వరకు, ఆ చెటారు కొమ్మకి వెళ్ళే వరకు గురువు మనల్ని విడిచిపెట్టడు. మనం ఏ లోకంలో పుట్టినా, ఏ శరీరంలో ఉన్నప్పటికీ, మానవ శరీరంలో ఉన్న పశు శరీరంలో ఉన్న గురువు మనల్ని విడిచిపెట్టడు, గురువు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఆయన స్వరూపం మనకి ఇచ్చే వరకు, ఆయన ఎంతటి వాడయ్యాడో అంతటి వాడిగా మనల్ని చేసే వరకు గురువు మనల్ని విడిచిపెట్టడు. కానీ బంధువులతోటి స్నేహితులతోటి పరిసరాలతోటి ప్రాపర్టీస్ తోటి శరీరం శవమైనప్పుడు ఆ బంధాలు కూడా తెగిపోతాయి. ఒక గురువుతోటి సంబంధం మనకు తగదు మనకు జ్ఞానం కలిగే వరకు. నేను ఈ మధ్యన ఒక ఆడిటర్ గారితో అన్నాను, మీరు బాగా ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పండి, ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి, కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెడితే మన పార్టీని చెడగొట్టిన వాళ్ళం అవుతామన్నాడు. ఆర్గ్యుమెంట్ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి, ఎక్కువ చెబితే మన పార్టీని చెడగొట్టిన వాళ్ళం అవుతాం. ఒక హద్దు దాటి చెబితే మాటలు కూడా ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు అన్నది కూడా ఒక వివేకమే, అది కూడా బ్రెయిన్ సంబంధించిన వర్కే. కొంతమంది కాళ్ళకు పని చెబుతారు, చేతులకు పని చెబుతారు, కానీ మెదడుకు సంబంధించిన పని సరిగ్గా చేయలేరు. చేతులతో చేయమంటే అంచేపైనే చేస్తారు, కానీ మెదడుకు సంబంధించిన పని చేయమంటే వాళ్ళు చేయలేరు మెదడుకు సంబంధించిన పని. కృష్ణుడు గీతలో చెప్పాడు, శరీరం కంటే ఇంద్రియములు గొప్పది, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే చైతన్యం గొప్పది. అంటే భగవంతుడు చెప్పింది మీ బుద్ధిని మీరు సుఖపట్టడానికి ఉపయోగించుకోండి, మీ బుద్ధితోటి మీరు దుఃఖాన్ని తెచ్చుకోవద్దు. మనస్సు ఎలా అణుగుతుంది? సద్గుణాల వల్ల అణుగుతుంది, గుణ సంపద వల్ల మనస్సు అణుగుతుంది. మనస్సు అణిగినప్పుడు దాని మూలంలో కది వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయినప్పుడు ప్రపంచాన్ని వాడికి ఆలింగనం చేసుకోవాలంటుందట. నా మౌనం మొత్తం సృష్టిని అంతా కూడా మౌనం ఎలా ఉంటుందట, వాడికి మనం సృష్టిని అంతా కూడా మౌనంలో ఉన్నప్పుడు సృష్టిని అంతా వాడికి ఇలా ఎంబ్రాయిస్ చేసుకోవాలంటుంది అండి. అవుట్ ఆఫ్ లవ్ సృష్టి మీద అంత అనుగ్రహం వాడికి, ప్రేమ కలుగుతుంది. వాడు దేన్ని ద్వేషించడు, ప్రేమించడం ఎలాగో చేత కాని వాడు ద్వేషం ఉంటుంది. ఇదే వాడు ప్రేమించడం చేత కాదు కాబట్టి ద్వేషిస్తాడంటే వాడిని మనం విమర్శించక్కర్లేదు. కొంతమంది మనుషులను చూస్తే అసూయ రూపంలో వచ్చింది అనిపిస్తుంది. మీ మనసులో ఏముందో మీ ముఖాన్ని చూస్తే అది తెలుస్తూ ఉంటుంది. అదే విధంగా నువ్వు హృదయంలో కనుక జ్ఞానం కలిగితే, నువ్వు హృదయంలో కనుక జ్ఞానం కలిగితే జ్ఞానం యొక్క కాంతి తరంగా నీ కళ్ళ ద్వారా నీ ముఖం ద్వారా అది లోకానికి అందుతూనే ఉంటాయి. అదే యేసుక్రీస్తు అన్నాడు, కొండ మీద దీపం పెట్టి ఎవరికి కనిపించకూడదంటే ఎలా కుదురుతుంది? కొండ మీద దీపం పెట్టి ఎవరికి కనిపించకూడదంటే ఎలా కుదురుతుంది? ఒక వాళ్ళకి జ్ఞానం కలిగినప్పుడు వాళ్ళ యొక్క తరంగాలు, శక్తి తరంగాలు, కాంతి తరంగాలు లోకంతో ప్రవహిస్తూ ఉంటాయి, లోకంతో వెదజల్లుతూనే ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు వచ్చినట్టు, అంటే సూర్యుడి యొక్క కిరణాలు బయటున్న చీకటిని పోగొడతాయి, అంటే గురి యొక్క ఆ శాంతి తరంగాలు నీ హృదయాంతరాల్లోకి, నీ హృదయం యొక్క లోయల్లోకి ప్రవేశించి నీ డార్క్నెస్ని బయటకు తీసుకొస్తాయి. రాత్రి తర్వాత పగలు వచ్చేస్తుంది, రాత్రి ఎప్పుడు అలా ఉండిపోదు. అదేవిధంగా నీకు దుఃఖం ఏదైనా అశాంతి ఉన్నా దుఃఖం ఉన్నా అన్ని రోజు బయటపడే రోజు వస్తుంది. రాత్రి తర్వాత పగల ఎలా వస్తుందో నీ అశాంతి తర్వాత శాంతి కూడా అలాగే వస్తుంది. అరవింద్ ఘోష్ అన్నాడు, ఇట్ ఈస్ ద డార్కెస్ట్ నైట్స్ దట్ ప్రిపేర్స్ ద గ్రేటెస్ట్ డాన్స్. ఎంత కటికి చీకటైనా ఆ కటికి చీకటి తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు. దుఃఖము ఈ అశాంతి అని మనం కల్పించుకున్న విషయాలే, ఆ కల్పించుకున్న వదిలేస్తే ఉన్న శాంతి ఏదో ఉన్న సుఖం ఏదో నీకు తానుగా వ్యక్తమవుతుంది. నీ స్వరూపంలో కనుక అజ్ఞానం ఉంటే సాధన చేసినా పోదు. నీ స్వరూపంలో అజ్ఞానం లేదు, నీ స్వరూపంలో ఉన్నదే జ్ఞానమే. నీ స్వరూపంలో దుఃఖం లేదు, నీ స్వరూపంలో ఉన్నదే సుఖమే. అంటే బయట నుంచి వచ్చి మీరు బయటికి తోడేస్తే ఉన్నదేదో నీకు తానుగా వ్యక్తం అవుతుంది. నీ స్వరూపంలో మరణం లేదు, నీ స్వరూపంలో చావు లేదు, నీ స్వరూపంలో దుఃఖం లేదు, నీ స్వరూపంలో అశాంతి లేదు, నీ స్వరూపంలో అమృత స్థితి ఉంది. దేహానికి మృత్యు ఉంది కానీ నీ స్వరూపానికి మృత్యువు లేదు. నువ్వు అదే నువ్వు, ఎవరు అదే నువ్వు, ఆ మృత్యువు లేని వస్తువే నువ్వు. మరణించే శరీరం నువ్వు కాదు, మరణించే ఈ శరీరం నువ్వు కాదు, మరణం లేని వస్తువు నీ హృదయంలో ఉంది. ఎవరు నువ్వు? అదే నువ్వు. ఆ వస్తువు పంచభూతాలు ఉన్నప్పుడు ఉంది, పంచభూతాలు లేనప్పుడు కూడా ఉంది, సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి లేనప్పుడు కూడా ఉంది. అదే చైతన్యం. నీకు ఎప్పుడైతే మౌనం కలిగిందో పరిసరాలతో లోకంతో సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది. ఏది చూసినా నువ్వే అనుకుంటావు పరమేశ్వరుడు ఎక్కడున్నాడు. సోదర మహర్షిలా నన్ను క్షమించండి, ఎక్కడో వైకుంఠంలో దేవుడు ఉన్నాడని అనుకున్నవాడి కంటే, తిరుపతిలో దేవుడు ఉన్నాడు అనుకున్నవాడి కంటే హృదయంలో దేవుడు ఉన్నాడని ఆ హృదయం యొక్క స్పందన ఎవరికైతే తెలుస్తుందో వాడికి ముందు తొందరగా జ్ఞానం కలుగుతుంది, వాడు సుఖి అవుతాడు. వైకుంఠంలో దేవుడు లేడని నేను అంటాం లేదు, వైకుంఠంలో దేవుడు ఉన్నాడని మీరు అనుకోండి. వైకుంఠంలో దేవుడు ఉన్నాడు, ఆ కైలాసంలో దేవుడు ఉన్నాడు, అరుణాచలంలో దేవుడు ఉన్నాడు, తిరుపతిలో దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళకంటే హృదయంలో ఉన్న దేవుడిని ఎవడైతే చూస్తున్నాడో ఆ దానికి హృదయం యొక్క స్పందన ఎవడైతే వింటున్నాడో వాడికి తొందరగా జ్ఞానం కలుగుతుంది, వాడు తొందరగా ముగ్గుతాడు, వాడు మనస్సు తొందరగా పక్వానికి వస్తుంది, వాడు తొందరగా మెచ్యూర్ అవుతాడు. దక్షిణామూర్తి ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నామో నీ హృదయంలోనే ఉన్నాడు. హృదయంలోనే చైతన్యం ఉంది, హృదయంలోనే ఆత్మ ఉంది, హృదయంలోనే నిజం ఉంది. నీ యొక్క స్వరూపం నీ హృదయంలోనే ఉంది. దక్షిణామూర్తి నీ గురి ఎక్కడున్నా అంటే నీ హృదయంలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అమూర్తిగా ఉన్నాడు, మూర్తిగా లేడు, రూపంగా లేడు, గొడవ గొడవగా లేడు, సైలెంట్గా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నీ దక్షిణ వైపు నీ హృదయంలోనే ఉన్నాడు. ఫిజికల్ హార్ట్లో కాదు, నీ స్పిరిచువల్ హార్ట్లో రూపం లేకుండా, మాట లేకుండా, మౌనంగా ఉండి వాడు పని ఏదో వాడు పని చేసుకుంటూ పోతున్నాడు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా నీ గుర్తింపుల కోసం వాళ్ళు ఎదురు చూడటం లేదు. దక్షిణ అమూర్తి కుడివైపు మూర్తి లేకుండా ఉన్నాడు, రూపం లేకుండా ఉన్నాడు. దక్షిణామూర్తి వాడే శివుడు, వాడే శివుడు, వాడే చైతన్యం, వాడే ఆత్మ. ఆ దక్షిణామూర్తి ఏం చేశాడంటే ప్రసంగాలు చేయలేదు, ఉపన్యాసాలు చెప్పలేదు, రచన పుస్తకాలు రాయలేదు, రచనలు చేయలేదు. కానీ తన హృదయంలో ఉన్న మౌనం ద్వారానే వాళ్ళకి సత్యం అర్థమయ్యేలాగా, సత్యం గోచరమయ్యేలాగా, ఆ సత్యం తెలుసుకునేలాగా, ఆ మరణం లేని వస్తువు వాళ్ళకి అనుభవయ్యేలాగా ఇదంతా మౌనంగానే చేసేసాడు వాడి దక్షిణామూర్తి. ఈ లోకానికి నువ్వు ఉపకారం చేయాలనుకుంటే, ఈ లోకానికి నువ్వు మేలు చేయాలనుకుంటే, ఈ లోకానికి నువ్వు మంచి చేయాలనుకుంటే, నీ హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుంటే, నీ హృదయంలో ఉంటే మరణలేని వస్తువు నువ్వు తెలుసుకుంటే, నీ ద్వారా ఈ లోకానికి ఎంతో ఉపకారం జరుగుతుంది, నీ ద్వారా ఎంతో మేలు జరుగుతుంది, ఈ లోకానికి నీ ద్వారా ఎంతో శాంతి కలుగుతుంది, ఎంతో మందిని ఎన్లైటన్ చేయగలవు, ఎంతో మందికి నీ ద్వారా వాళ్ళకి చైతన్య స్థాయి పెరుగుతుంది, వాళ్ళ ఆలోచన యొక్క లోతులు పెరుగుతాయి, చైతన్య స్థాయిని పెరుగుతుంది. నీ కనుక గాడ్ రియలైజేషను, ఆ సెల్ఫ్ రియలైజేషను, ఆ ట్రూత్ రియలైజేషన్ కనుక కలిగితే, నడవాలంటే కాళ్ళు ఉండాలి, మాట్లాడాలంటే ఉండాలి నోరు ఉండాలి, వాసన చూడాలంటే ముక్కు ఉండాలి, చూడాలంటే ఏమైనా కళ్ళు ఉండాలి. మరి నువ్వు నోరు లేకుండా ఎలా మాట్లాడతావు? అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఆత్మే, ఆత్మ అనుగ్రహించడానికి, నీకు సందేశం ఇవ్వడానికి నోరు అక్కర్లేదు, ముక్కు అక్కర్లేదు, ఏమో అవయవాలు అక్కర్లేదు అంటున్నారు. జ్ఞానికి అసలు అవయవాలు అక్కర్లేదు. ఏం చేయాలంటే మౌనంగా చెప్పేస్తాడు, నీకు చెప్పవలసింది అంటే మౌనంగా చెప్పేస్తాడు. అంటే నోరు అక్కర్లేదు జ్ఞానికి, మాట్లాడటానికి నోరు ఉండాలి, మాట అవసరం లేనప్పుడు నోరు అక్కర్లేదు కదా. అది చెప్పేది మౌనంగా చెప్పేసాడు, నోరు ఎందుకు వాడికి? జ్ఞానికి నోరుతోటి కూడా పనలేదు అన్నాడు. అది వైభవం, జ్ఞానం యొక్క వైభవం. నోటు చోట అవసరం లేకుండా, మాట చోట అవసరం లేకుండా జ్ఞానం బోధించగలడు నీకు, అది జ్ఞానం యొక్క వైభవం. అయితే మౌన యొక్క శక్తి నీకు అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన నీకు అది అర్థం కాదు. ఏం చేయాలి? నీ ఊహకి, నీ ఇంటలెక్ట్కి అంతది, నీ తెలివితేటలకి, నీ మేధస్సుకి ఆ మౌనంలో ఉన్న శక్తి, ఆ మౌనంలో ఉన్న శాంతి, ఆ మౌనంలో ఉన్న ప్రకాశం నీ మెదడు అందుకోలేదు. అది నీ మెదడు అందుకోలేదు. పట్టకారం నువ్వు పట్టుకోగలవు, కానీ పట్టకారం నిన్ను పట్టుకోలేదు. పట్టకారం నువ్వు పట్టుకోగలవు, పట్టకారం నువ్వు పట్టుకోగలని పట్టకారం నిన్ను పట్టుకోలేదు. ఆ హృదయంలో వస్తువు నిన్ను పట్టుకోగలదు, కానీ నువ్వు నేను తెలివితేటను అది పట్టుకోగలదు, కానీ నీ తెలివితేటలో వస్తువుని పట్టుకోలేదు. అట్టి ఉండది ఆ వస్తువు, అట్టి ఉండది ఆ వస్తువు, అట్టిది ఆ వస్తువు, అట్టిది అచైతన్యం, అట్టిది. దానికి శరీరం ఉండటం, ఊడిపోవటం తోటి, ప్రపంచం కనిపించడం, కనిపించకపోవటం తోటి సంబంధం లేదు. అది ఎప్పుడు అలాగే ఉంటుంది, తానేగానే ఉంటుంది. పంచభూతాలు ఉండొచ్చు, పంచభూతాలు ఉండకపోవచ్చు, ఈ పంచభూతాలతోటి సృష్టితోటి దానికి ఎట్టి పెట్టే సంబంధం లేదు. ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. దాని యొక్క మౌనం అందరికీ లాభం కలగజేస్తుందా అని భక్తులు అడుగుతుంటే భగవాన్ చెబుతున్నారు, అసలు ఉపదేశం అంటే మాట్లాడక్కర్లేదు, మౌనం కూడా ఉపదేశాన్ని ఇస్తుంది, సందేశాన్ని ఇస్తుంది. మౌనానికి కూడా సందేశాన్ని ఇచ్చే శక్తి ఉంది, ఉపదేశం చేసే శక్తి ఉంది. ఏ వస్తువు అయితే మనకి అత్యంత సమీపంలో ఉందో ఆ వస్తువు దగ్గరకు మనం చేరుకోవటం అనేది దానికి ఉపదేశం యొక్క లక్ష్యం, ఉపవాసం యొక్క లక్ష్యం కూడా అది. ఉపవాసం, ఉపవాసం అంటే మనం తిండి లేకుండా ఉంటే ఉపవాసం అనుకో, ఉపవాసం అంటే, ఉపవాసం అంటే దగ్గరగా ఉండమని, ఉప దగ్గరగా, వాసం చేయమని, దగ్గరగా ఉండమని. ఎవరికి దగ్గరగా ఉండమని? చైతన్యానికి దగ్గరగా ఉండమని. మనం ఆ ఉపవాసం రోజున మనం అన్నానికి దగ్గరగా ఉంటాం. ఉపవాసాలు చేసి అన్నాన్ని ధ్యానం చేసే బదులు ఎంతో కొంత కొద్దిగానే తిని దేవుని ధ్యానం చేయటం మంచిది. నీ యొక్క స్వరూపాన్ని పట్టించేదే ఉపదేశం, ఇది నీ లోపలికి నేను తీసుకుపోతున్న ఉపదేశం. అది మాటక్కర్లేదు, మౌనంతో ఉపదేశం జరిగిపోతుంది అంటున్నారు. రమణ మహర్షి గారు చెప్పిందంటే మాటలతోటి పని లేదు, మాటలతోటి ఆ పని లేదు, మాటలతో హృదయంతో మాట్లాడేటప్పుడు మాటలతోటి పని ఏముంది? అంటే ఉపదేశం నీకు అత్యంత సమీపంలో ఏ వస్తువు అయితే ఉందో, నువ్వు ఏదిగా ఉన్నావో దాని దగ్గరికి తీసుకెళ్లేదే ఉపదేశం, అక్కడికి తీసుకెళ్లేదు ఉపవాసం. అయితే ఆ మౌనంతో చెప్పే బోధ ఎంతో పురోగతి చెందిన వాళ్ళకి, ఆ మనస్సులో ముగ్గిన వాళ్ళకి, హైలీ కల్చర్డ్ సోల్స్కి, హైలీ సివిలైజ్డ్ సోల్స్కి, హైలీ అడ్వాన్స్డ్ సోల్స్కి, హైలీ ఎవాల్వ్డ్ సోల్స్కి మాత్రమే ఆ మౌనం యొక్క ఆ సందేశం అందుతుంది. కానీ మామూలు వాళ్ళకి అందటం కష్టం. అదే భగవాన్ చెప్పారు, ఆ మౌన సందేశాన్ని అర్థం చేసుకుని వెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు తెలివిగల వాళ్ళు, వాళ్ళు ఏకమంతులు, వాళ్ళు బుద్ధిమంతులు, అలాగంటారు. ఎవరు? భగవాన్. వారు పండిన పండు అంటారు. ఆ మౌన యొక్క సందేశాన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు ఏమంటారు భగవాన్? వారు పండిన పండు అంటారు. ఆ మౌన యొక్క సందేశాన్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతే వారు వచ్చినారు, వెళ్ళినారు అంటారు. అంటే అర్థం చేసుకోలేదని, రావటం జరిగింది, వెళ్ళటం జరిగింది, కానీ అసలు గ్రహించటం లేదు, గ్రహించింది సున్నా. వచ్చారు, వెళ్ళినారు, వారు వచ్చినారు, వెళ్ళినారు అంటారు. విషయం అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతే, విషయం అర్థం చేసుకుని వెళితే వారికే వారు పండిన పండు అంటారు. పరిణతి చెందినటువంటి సోల్స్కి మటుకి ఆ మౌన సందేశం అర్థమవుతుంది, కానీ కామన్ మ్యాన్కి, సామాన్య మానవుడికి అర్థం అవటం కష్టమే. అంచేత మాటలు కూడా చెప్పవలసి వస్తుంది, లేదా మాటలతోటి పని లేదు. జ్ఞాని యొక్క మాట కూడా, జ్ఞాని యొక్క వేరు కూడా అనుగ్రహం. ఆయన పలుకు కూడా బంగారమే, జ్ఞాని యొక్క పలుకు కూడా ఆ బంగారమే. ఇంట్లో బంగారం ఉన్న వాళ్ళకంటే, ఇంట్లో బంగారం ఉన్న వాళ్ళకంటే మనసును బంగారం చేసుకున్న వాళ్ళు తొందరగా జ్ఞానం వచ్చేస్తున్నారు. మనం నోట్లో ముద్ద పెట్టుకునే వరకు పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. నోట్లో ముద్ద పెట్టుకున్నాకంటే పక్క వాళ్ళతో మాట్లాడు, నోరు మూసేస్తాం. అలాగా వస్తువు నీకు అనుభవంలోకి వచ్చేటప్పటికి ఇంకా నీకు మాట పడిపోతుంది, మనస్సు పడిపోతుంది నీకు. ఇప్పుడు మనం కూడా కలుపుకునేప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, కలుపుకునే ముద్ద నోట్లో పెట్టామంటే ఇంకా మాట పడిపోతుంది, ఇంకా మాట రాదు. నోట్లో ఏముంటుంది? ముద్ద ఉంటుంది. అలా వస్తువు నీకు దొరికినప్పుడు ఏమనిగిపోతుంది? మాట అనిగిపోతుంది, ఈ మనసు అనిగిపోతుంది, ఈ గుడగొడ శబ్దాలు అన్నప్పుడు ఈ గుడగొడ శబ్దాలు సాధనలోనే. వస్తువు తెలిసాక ఇంకా గుడగొడలో గడగడలో ఏమి లేదు. అంటే సాధనలోనే గొడవలు, సిద్ధి కలిగాక ఇంకా జ్ఞానం కలిగాక ఇంకా గొడవలు లేవు. నాకు అర్థమవుతుంది. ఈ అన్నము కూర కలుపుకునేప్పుడు పక్కడతో మాటలు కలుపుకుని నోట్లో పెట్టుకున్నాక ముద్దయుడు ఈ మాట అణిగిపోతుంది వీడికి. ఇంకా ఇంకా మనం కలుపుకోవడం గొడవలో ఉండే ఇంకా నోట్లోకి వెళ్ళలేదు మనకు ముద్ద. ఆ సత్యాన్ని దర్శించిన వాడు సత్యం దగ్గరికి ఎలా వెళ్ళాలో చెప్పగలడు, దారి నీకు చూపిస్తాడు. కానీ కొంత ప్రయత్నం చేస్తే ఆయన అనుగ్రహంతో నేను అందులోకి ఐక్యం చేసుకుంటాడు, బ్రహ్మంలో నిన్ను ఐక్యం చేసుకుంటాడు. ఆచార్యులు వారు అన్నారు, మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ. మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ. మహాపురుషులు అంటే ఎవరు అంటే, మహాపురుషులు అంటే మగవాళ్ళు అనుకోకండి. మీరు అర్థమవుతుంది, ఎవడంటే మహాపురుషుడు ఎవడంటే బ్రహ్మం ఎంత పవిత్రంగా ఉంటుందో, అలాగే ఎవడు మనస్సు అయితే అంత పవిత్రంగా ఉంటుందో వాడు మహాపురుషుడు. బ్రహ్మం ఎంత పవిత్రమైందో, అలాగే ఎవడు మనస్సు కూడా బ్రహ్మముతో సమానంగా దానితో అంత ఈక్వల్ గా ఎవడు మనస్సు అయితే పవిత్రమైందో, ఆ బ్రహ్మం ఏ విధంగా అయితే ఏకముగా ఉందో, అలాగే ఎవడు మనస్సు అయితే ఇప్పుడు ఏక అనేకంగా కాకుండా ఏకముగా ఉంటుందో. ఒకటే అనేకమైంది కాబట్టి అనేకంలోనే ఎవడైతే ఒకటిని చూస్తున్నాడు వాడే మహాపురుషుడు. ఒకటే అనేకమైంది, ఒకటే అనేకమైంది కాబట్టి అనేకంలోని ఉపాధులను చూడకుండా ఆ ఒకటినే చూస్తున్నాడు వాడెవడు మహాపురుషుడు. వాళ్ళు సహవాసం నీకు దొరికితే ఏం కావాలరా నీకు అంటున్నారు ఆచార్యుల వారు. ధ్యానం అంటే ఒక దేవుడి రూపాన్నే ధ్యానం చేయటం కాదు, జపం అంటే ఒక దేవుడి యొక్క నామాన్నే జపం చేయటం కాదు. మీరు విన్న మాటల్ని, మీకు నచ్చిన మాటల్ని, ఆ మాటల యొక్క అర్థాన్ని మీరు మననం చేసుకుంటే అది కూడా ధ్యానంతో సమానం. దేవుడి రూపాన్నే ధ్యానం చేయటమే ధ్యానం చేయటం కాదు. మీరు విన్న సబ్జెక్ట్ని, మీరు ఏ సబ్జెక్ట్ని అయితే ఇంతవరకు మీరు శ్రద్ధగా విన్నారో ఆ సబ్జెక్ట్ యొక్క సారాన్ని మీ మనస్సులో తిప్పుకోవటం కూడా ధ్యానంతో సమానం. నదుల్లో మొలగటం, నదుల్లో మొలగటం, విగ్రహాల చుట్టూరు తిరగటం జ్ఞాని యొక్క చూపు కంటే అవి రెండు తక్కువైనవే. జ్ఞాని యొక్క వీక్షణ కంటే, జ్ఞాని యొక్క మాట కంటే, జ్ఞాని యొక్క వీక్షణ కంటే ఈ విగ్రహాల చుట్టూరు తిరగటం నదుల్లో మొలకటం కూడా ఆ జ్ఞాని యొక్క చూపు కంటే ఆ రెండు కూడా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. అంటే విగ్రహాల చుట్టూరు తిరగొద్దని చెప్పటం లేదు. విగ్రహాలను ఆరాధించడం కంటే నదుల్లో మొలకటం కంటే ఆ జ్ఞాని యొక్క మాట, ఆ జ్ఞాని యొక్క చూపు అతి ఆటల కంటే కూడా ఎక్కువ అత్యంత బలంగా పనిచేస్తుందని చెప్పటం కోసం చెబుతున్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే, నువ్వు ఎందుకు విగ్రహాల చుట్టూరు తిరుగుతున్నావు, నదుల్లో మురుగుతున్నావు, ఎందుకు యాత్రలకు వెళుతున్నావు? నువ్వు నిన్ను పవిత్రం చేసుకోవడానికి, నీ మనస్సును పరిశుద్ధం చేసుకోవడానికి, నీ మనస్సును పవిత్రం చేసుకోవడానికి, నువ్వు బాగుపడటానికి ఈ యాత్రలకు వెళుతున్నావు, నదుల్లో మురుగుతున్నావు, ఆ బొమ్మల చుట్టూరు తిరుగుతున్నావు. ఈ బొమ్మల చుట్టూ తిరగటం కంటే, నదుల్లో మొలగటం కంటే, యాత్రలో చేయటం కంటే జ్ఞాని యొక్క చూపు వీటిలన్నిటికంటే నేను అతి వేగంగా నీ మనస్సును పవిత్రం చేస్తుంది. నువ్వు ఏ లక్ష్యం కోసం నదుల్లో మునుగుతున్నావో, ఏ లక్ష్యం కోసం నువ్వు యాత్రలకు వెళుతున్నావో, ఏ లక్ష్యం కోసం నువ్వు బొమ్మల చుట్టూరు తిరుగుతున్నావో, గుండు చుట్టూరు తిరుగుతున్నావో, గోపురాల చుట్టూరు తిరుగుతున్నావో, ఏ పవిత్రతను సంపాదించడం కోసం, ఏ ప్యూరిఫికేషన్ కోసం ఇవన్నీ నువ్వు చేస్తున్నావో, ఒక జ్ఞాని యొక్క చూపు, ఒక జ్ఞాని యొక్క మాట ఆ పవిత్రాన్ని నీకు తెచ్చి పెడతాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మధ్యన కృష్ణ భక్తుడు నాకు సలహా ఏం చెప్పాడు, మా కృష్ణుడు శివుడు చేసి పని చేసేస్తాడు, విష్ణువు చేసి పని చేసేస్తాడు, మీరు శివుడి దగ్గరికి విష్ణువు దగ్గరికి తిరగక్కలు ఇద్దరు చేసి పని మా కృష్ణుడే చేసేస్తాడు అని చెప్పి మా కృష్ణుడిని పట్టుకోండి అన్నాడు ఆ భక్తుడు. ఆ కృష్ణుడు ఎవరు? పార్థసారథి. వాడెవడాడు? పార్థసారథి. అంటే మా కృష్ణుని పట్టుకోండి మీకు రెండు పనులు పూర్తి అయిపోతాయి అంటున్నాడు వాడు. అంటే మీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు విష్ణువు, జ్ఞానాన్ని ఇస్తాడు శివుడు. ఆ హృదయాన్ని శుద్ధి చేయటం మా కృష్ణుడు చేసేస్తాడు, జ్ఞానాన్ని మా కృష్ణుడు ఇచ్చేస్తాడు, వాళ్ళిద్దరి దగ్గర జరగక్కర్లేదు, మా దేవుణ్ణి పట్టుకోండి అంటున్నాడు వాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారాయణ 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 అంటే నారాయణ స్మరణ చేయగా చేయగా నీకు సృష్టి అంతా నారాయణగానే కనిపిస్తుంది. ఉన్నదే నారాయణుడు. నారాయణ 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 నారాయణుడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, చైతన్యమే నారాయణుడు. నారాయణ అంటే సృష్టి అంతా నారాయణుడే అంతటా వ్యాపించున్నట్టు నీకు నీకు గోచరం అవుతుంది నారాయణ స్మరణ చేయగా చేయగా. ఓం నమో నారాయణాయ. పట్టుదల ఉంటే ఒకటే సరిపోదు, పట్టుదలతో పాటు ప్రయత్నం కూడా ఉండాలి. కొంతమందికి పట్టుదల ఉంటుంది కానీ ప్రయత్నం ఉండదు. పట్టుదలతో పాటు ప్రయత్నం ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. కొంతమందికి పట్టుదల ఉంటుంది కానీ ప్రయత్నం ఏం చేయరు. అలా కాదు, పట్టుదల వెనకాల ప్రయత్నం ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓం నమో నారాయణాయ.